నిన్న మనం చెప్పుకున్నాం నారాయణుడు, తర్వాత శివుడు, దక్షిణామూర్తి, వ్యాసుడు, శంకరుడు, తర్వాత ఆ గురి పరంపరలో మన గురువు. అంటే ఈ పూజా మహోత్సవం, ఈ గురి మహోత్సవం చేసుకోవడానికి కారణం ఏంటంటే వ్యాసదేవుడు అనుగ్రహం పొందటానికి, గురువు యొక్క అనుగ్రహం పొందటానికి ఈ గురి మహోత్సవం ఏర్పాటు చేశారు. గురువు అనుగ్రహం లేకుండా, ఆ గురువు యొక్క దయ లేకుండా మనకు స్వరూప జ్ఞానం కలగదు. అయితే గురువును మనం పట్టుకోవటం వేరు, గురువు మనల్ని పట్టుకోవటం వేరు. గురువును మనం పట్టుకుంటే ఒకసారి వదిలేసి ప్రమాదం, వదిలేస్తాం కూడా. ఏంటంటే మనం ఎంత బుద్ధిమంతులం అంటే మన దోషాలు మనం చూసుకోవటం మానేసి గురువు దోషాలు చూస్తూ ఉంటాం. శంకరాచార్యులు వారు ఎవరన్నా అలాగన్నాడు, రమణుడు ఇలా అన్నాడు, ఆయనకి కుల భేదం లేదు, ఈయన కుల భేదం పోలేదు, ఈయనకి మత భేదం పోలేదు, ఇలా ఏదోటి బాహ్య దృష్టితో చూసినప్పుడు వాళ్ళు వదిలేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. దీనికి అందరికీ కారణం మనలో బుద్ధి సూక్ష్మత లేకపోవటం, ఉండవలసినటువంటి పవిత్రత లేకపోవటం, ఏకాగ్రత లేకపోవటం, బుద్ధిలో స్వచ్ఛత లేకపోవటం. మనం ఆ బుద్ధిలో ఏకాగ్రతని, సూక్ష్మ బుద్ధిని కల్టివేట్ చేయాలి. మీ గురువులు ఎవరైనా, మీరు ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, అద్వైతికి ద్వైతికి ఆ మతం ఎక్కువని ఈ మతం తక్కువ అని ఉంటుంది. అద్వైతికి ఏ మతంతో, ఏ కులంతో, ఏ ప్రాంతంతో విరోధం లేదు. ఇంకా వాడి అద్వైత చేశాడు, ద్వైతం లేని వాడికి ఇంకా విరోధం ఏముంటుంది? ఈ నాన్ సెన్స్ అంతా ద్వైతంలోంచి వస్తుంది. పాల్బ్రంటన్ రమణ మహర్షి గురించి చాలా గొప్పగా రాసి, మళ్ళీ రమణ మహర్షిని విమర్శిస్తూ మాట్లాడేవాడు, తర్వాత పశ్చాత్తాపడ్డాడు. ఇటువంటి ప్రమాదాలు తప్ప మామూలు అంటే ఏం లేదు, గౌరవించలేదు అనుకో, వాళ్ళకి లోపల ఉన్న ఆ దుర్గను సాటిస్ఫై చేయలేదు అనుకోండి గురువు, వాళ్ళకి ఏదో పెత్తనం చేయాలని, ఏదో వాళ్ళకి లోపల ఏదో కోరికలు ఉంటాయి, వాళ్ళకి ఆ వ్యక్తి భావనకు సంబంధించినటువంటి అహంకారాన్ని గురువు సంతృప్తి చేయకపోతే వాడు హెచ్చరిక అవుతాడు. జనరల్గా లోకం అందరూ అలా చేస్తారని కాదు, కొంతమంది చేస్తారు. అంటే మరి దానికి కారణం పుణ్యబలం లేకపోవటం. గురువు తన భక్తుల యొక్క అహంకారం అనేటువంటి ఆ పశువుని తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఆడ అహంకారాన్ని సంతృప్తిపరిచేవాడు ఎవడు? గురువు కాదు. కొంతంతో భగవంతుడు అసలు మాట్లాడేవారు కాదు, 4 రోజులున్న ఆశ్రమంలో మాట్లాడేవారు కాదు. అంటే వాళ్ళకి విరోధం కాదు, వాళ్ళకి ఏదో కొంత క్రమశిక్షణ నేర్పుటాలి. అసలు గురువుకి ద్వైతం లేనప్పుడు విరోధం ఎవడు ఉంటాడు? తనకంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఇది గ్రామర్లో వస్తుంది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే నేనుంటే నువ్వు ఉంటావు, నువ్వు ఉంటే వాడు ఉంటాడు. ఫస్ట్ పర్సన్ ఉంటే సెకండ్ పర్సన్ ఉంటుంది, సెకండ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ ఉంటుంది. గురువుకి అసలు ఫస్ట్ పర్సనే లేదు. ఇంగ్లీష్ గ్రామర్ లో మీకు నేర్పుతారు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. అది అసలు గురువుకి ఫస్ట్ పర్సన్ లేనప్పుడు ఇంకా విరోధి ఏంటి వాడికి? ఆ ఫస్ట్ పర్సన్ ఉన్నవాడికి నువ్వు నేననే భేద బుద్ధి రావచ్చు. ఆ ఫస్ట్ పర్సన్, ఆ ఫస్ట్ పర్సన్ ఉంటే వాడు గురువు కాదు. కొంతమంది పశ్చాత్తాపడి భగవంతుడు ఎవరైనా వచ్చి ఒకవేళ మిమ్మల్ని చాలా నిందించామంటే మేము ఎవరైనా పాడు లోకాలకు వెళ్ళిపోతామని ఎవరైనా అనేవారు. అది భగవాన్ ఏమన్నారంటే, ఒకవేళ నువ్వు పాడు లోకాలకు వెళ్ళిపోయినా నీ కోసం ఏమొస్తారు, వాడు గురువు. నువ్వు పాడు లోకాలకు నిజంగా వెళ్ళిపోయినా నీ కోసం నేను వస్తాను, వాడు గురువు అంట. అంటే సరసనగా మీ అవసరాల కోసం ఎవడైనా వస్తే మీ అహంకారాన్ని సంతృప్తిపరచడానికి చూస్తాడు. గురువుకి అవసరం ఏమిటి? గురువు చేసే పని డిఫరెంట్గా ఉంటుంది. అంటే గురువు ఈశ్వరుడు గురువు దాకా గురువు ద్వారా పనిచేస్తాడు. గురువు ఈశ్వరుడు సత్పురుషుల ద్వారా పనిచేస్తాడు. ఆ గురువు ద్వారా పనిచేసేవాడు కూడా ఈశ్వరుడనే మనకు తెలియక గురువు నిర్ణయం చేస్తాడు. అది శాస్త్రంలో ఏం చెప్పారంటే, దేవుడు నిందిస్తే గురువు రక్షిస్తాడని, కానీ గురువుని నిందిస్తే రక్షించేవాడు ఎవడో లేడని. ఇది చెప్తాను, మనం కనుక మనకు బుద్ధి సూక్ష్మత లేదనుకోండి, ఎంత ప్రయత్నం చేయండి, ఎన్ని గ్రంథాలు చదవండి, స్వచ్ఛత రాదు, క్లారిటీ రాదు. ఆ క్లారిటీ, సబ్జెక్టు తాలూకు క్లారిటీ లేనప్పుడు ఏదో అసలు ఆలోచనే సరిగ్గా ఉండదు, వక్రంగా ఉంటుంది ఆలోచన. నిత్యం అనిత్యంగా కనిపిస్తుంది, అనిత్యం నిత్యంగా కనిపిస్తుంది. మంచివాడు చెడ్డవాడిగా కనిపిస్తాడు, చెడ్డవాడు మంచివాడిగా కనిపిస్తాడు. తెలివి తక్కువవాడు తెలివైన వాడి కింద కనిపిస్తాడు, తెలివైన వాడు తెలివి తక్కువ కింద కనిపిస్తాడు. ఎప్పుడైతే మనకు బుద్ధిలో విషయాన్ని గ్రహించే శక్తి మనకు లేనప్పుడు, ఆ బుద్ధిలో స్పష్టత లేనప్పుడు, బుద్ధిలో స్వచ్ఛత లేనప్పుడు ప్రతి మనిషి పొరపాటు చేస్తాడు. క్లారిటీ మనకనుకున్నాం తేలిక. ఇప్పుడు అర్థం ఉంది, అర్థంలో మన ముఖం చూసుకుంటున్నాం. అర్థం శుభ్రంగా ఉంటేనే మన ముఖం కనిపిస్తుంది. అర్థం శుభ్రంగా లేకపోతే మన ముఖం అందంగా ఉన్నా కనపడదు. అలాగే మన హృదయంలో ఒక నిజం ఉంది, మన హృదయంలో ఒక నిజం ఉంది. మన బుద్ధిలో స్పష్టత లేనప్పుడు, నిర్మలత్వం లేనప్పుడు, శాంతం లేనప్పుడు, మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు, అక్కడ వస్తువు ఉన్నప్పటికీ మనకు బుద్ధి స్పష్ట అంటే అర్థంలో దుమ్మున్నప్పుడు మన ముఖం ఎలా కనపడదు, ప్రతిబింబం సరిగ్గా ఎలా కనపడదు. హృదయంలో ఈశ్వరుడు అంతర్యాముగా ఉన్నప్పటికీ ఆయన గోచరింపు చేయటం ఆయన మనకు గోచరం కాదు. అది అక్కడ వస్తువు దోషం కాదు, చూచేవాడు దోషం. గురువు మనల్ని పట్టుకున్నాడు అనుకోండి, అది జన్మాంతర అనుబంధం. గుర్తుపెట్టుకోండి, జన్మాంతర అనుబంధం లేకపోతే గురువు మనల్ని పట్టుకోడు. ఏదో సినిమాలు చూసినట్టు, ఏదో పుస్తకాలు చదివి ఆడి ఎల్లమ్మ పొల్లమ్మ చెప్పిన మాటలు పుచ్చుకుని ఏదో 10 రోజులు ఆడి గురువు అని, 10 రోజులు ఏడు గురువు అని తిరిగితే చివరికి నిలబడిన చెక్కట్లు కాలేదు. అది పైకి చెప్పి మాటలు ఏంటి, లోపల ఏ కోరికలు ఉంటాయి, అధికార వాంఛ ఉంటుంది, వాళ్ళ యొక్క అహంకారం మనం గ్లోరిఫై చేయాలనుకుంటారు, వాళ్ళ మనస్సును గ్లోరిఫై చేయాలనుకుంటారు, ఏదో వాళ్ళు పెద్ద రకాలు కోరుకుంటారు. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు మనం పెద్ద రకాలకు వెళ్ళకూడదు, మర్యాదల కోసం వెళ్ళకూడదు. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మన మర్యాదల కోసం, మన పెద్ద రకాల కోసం, లేకపోతే మన గర్వం గురువు దగ్గర చూపించడానికి గురువు దగ్గరికి వెళ్ళకూడదు. వాళ్ళ మనసులో ఏ కోరికలు ఉంటాయి, ఆ వికారాలు కప్పుతూ ఉంటారు. గురువు ఏం చేస్తాడంటే వికారాలు తొలగించడానికి చూస్తాడు, కానీ ఆ వికారాలతో తాదాత్యం పొందడు. ఆ తాదాత్యం పొందాడు గురువు ఒకటి జీవుడు అవుతాడు. అంటే అక్కడ ఫస్ట్ పర్సన్ ఉందన్నారు. అదే భగవంతుడు ఏం చెప్పాడు, మౌనం కూడా నేనే అన్నాడు. రమణ మహర్షి గారు ఎక్కువ మౌనం ద్వారానే బోధించేవారు. మాటలు కూడా తక్కువ, అవసరాన్ని బట్టి మాట్లాడేవారు, కానీ ఎక్కువ మౌనం ద్వారానే బోధించేవారు. అన్ని చూసుకుంటాడు. మీకు ముందన్నా మనం చెప్పుకున్నాం, ముందు బుద్ధి వచ్చాక తర్వాత డబ్బు వస్తే మంచిది, బుద్ధి రాకుండా డబ్బు వస్తే అది పాడైపోతాడు. అది బుద్ధి వచ్చాక డబ్బు వచ్చినా పర్లేదు, బుద్ధి రాకుండా డబ్బు వచ్చేసింది అనుకోని శుభ్రంగా పాడైపోతాడు. అంటే ముందు లక్ష్మీ కటాక్షం కాదు, ముందు సరస్వతి కటాక్షం, తర్వాత లక్ష్మీ కటాక్షం. బుద్ధి రాకుండా డబ్బు వస్తాడు అక్కడే పాడవటం కాదు, సమాజాన్ని కూడా పాడు చేస్తాడు. కానీ గురువుకి తెలుసు ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ జీవుని అనుగ్రహించాలి అని ఆయన చూసుకుంటాడు. మనకి ఎక్స్పెక్టేషన్ పనికిరాదు, తొందరపాటు పనికిరాదు. తొందరపాటు వల్ల మనమే నష్టపోతాం. అయితే మీకు ఏ గురువుతోటైనా ఒక రాజీ లేని భక్తి, మనం గురువుని అడిగి చదివితే మన నిజమైన భక్తులు అయితే నాకు భక్తి భిక్ష పెట్టమని, నాకు భిక్ష పెట్టు, ఆ భక్తి అనే భిక్ష పెట్టమని, అంతకంటే అడిగేలేదు. ఒక భక్తి మార్గంలో ఇప్పుడు గోదావరి నదికి వరదలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద దొంగలు కొట్టుకుపోతాయంటే ఆ దొంగలు మనం ఒడ్డుకొస్తే 10 మంది కలిసి ఆ దొంగ ఎత్తలేం. అలా భక్తి ప్రవాహంలో మనకున్న బలహీనతలు, మనకున్న వాసనలు, అంటే ఈ లోకంతో దేహంతో అంటిపెట్టుకునే వాసనలు, ఆ కాల ప్రవాహం, ఆ నదీ ప్రవాహంలో పెద్ద పెద్ద రాళ్ళు, దొంగలు, పెద్ద పెద్ద వృక్షాలు కూడా గడ్డిపర కొట్టినట్టు ఎలా కొట్టిపోతాయో, ఈశ్వరు పట్ల, గురువు పట్ల మనకు ఆ భక్తి ప్రవాహం కుదిరితే మన బలహీనతలన్నీ మనకు తెలియకుండా అన్ని కొట్టుకుపోతాయి, బయట అన్ని కొట్టిపోతాయి, అన్ని కాలు బూడిద అయిపోతాయి. అది ఆ ఈశ్వర ప్రభావ, ఈశ్వరు అంటే అది నిన్న మనం చెప్పుకున్నాం, ఆ ఇంద్రియాలు అంటే మనస్సులో అది కల్టివేట్ చేయడం కాదు. మెరకన నీరు పళ్ళానికి ఎంత సహజంగా వస్తుందో ఈ మనస్సు ఇంద్రియాలు ఈశ్వరుడి వైపుకి ఎలా ప్రవహిస్తుంటే అని ఎఫర్ట్లెస్ గా, ప్రయత్నంతో కాదు తెలివితోటి కాదు, ఎఫర్ట్లెస్ గా, ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా అలా కనుక ప్రవహిస్తుంటే వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఈశ్వరుడన్నా గురువు అన్నా ఆత్మన్నా ఒకటంటే ఒకటే. అంటే మనకి జన్మాంతరంలో మన గురువుతోటి కనుక అనుబంధం ఉంటే మన శరీరం చనిపోయినప్పుడు బంధువులతో సంబంధం తెగిపోతుంది, స్నేహితులతో సంబంధం తెగిపోతుంది, మన కుటుంబ సభ్యులతో సంబంధం తెగిపోతుంది, కానీ జగన్ సంబంధం ఒక గురువుతో మాత్రం. అంటే తల్లి ప్రేమ మామూలుగా భౌతిక ప్రేమలో తల్లి ప్రేమ గొప్పదంటారు, అంతకంటే గురువు ప్రేమ గొప్పది. ఒకసారి మీతో కఠినంగా మాట్లాడచ్చు, మీరు కనిపిస్తే ముఖం పక్కన పెట్టుకోవచ్చు, అలాగని మామూలు మనుషులను చూసినట్టు గురువును చూడకూడదు. అడుగు లోపల ఒకటి మిమ్మల్ని ఎలా బాగు చేయాలని చూస్తాడు కానీ ఇంకొక అభిప్రాయం ఉండదు. అంటే గురువు తను ఏ శాంతిని పొందుతున్నాడో, ఏ సుఖాన్ని పొందుతున్నాడో, ఏ అమృతత్వం పొందాడు, ఏ ఆనందాన్ని జుర్రుకుంటున్నాడు, ఏ శాంతి, ఏ అలవకమైన శాంతి, అలవకమైన సుఖం, ఏ ఆనందాన్ని అయితే వాడు జుర్రుకుంటున్నాడు, ఆ స్థితి మీరు పొందే వరకు మీ శరీరం చనిపోయిన తర్వాత మీరు ఎక్కడున్నారో చూసి మళ్ళీ అక్కడికి వచ్చి వాడి మీద ప్రేమ, వాడి మీద మీ గురువు మీద ప్రేమ కలగడం తేలిక కాదు, మీరు అనుకున్నది తేలిక కాదు. ఆయన మీద ప్రేమ కలిగేట ఆయన చూసుకుని ఆయన తరింపు చేస్తాడు, ఉద్ధరిస్తాడు, వాడు గురువు. అంటే గురువు అంటే గురబండే గురబండి తెలు వాళ్ళ కింద అలా అనుకున్నాడు. గురబండ తెలు వాళ్ళు కూడా పూర్వం బండిలో కూర్చున్న గురువుగారు కొన్ని పైకరండి లేక కిందకి వెళ్ళండి అనేవాడు. ఆ గుర్రబండ తెలు వాళ్ళు కదా పూర్వం గుర్రబండలు ఎక్కువ, ఆ బండిలో కూర్చున్న వాళ్ళని వెనకాల కూర్చోండి గురువుగారు ఎదరకరండి అనేవాడు. ఎదర కూర్చోండి ఎవరే బరువు అయిపోతానని గురువుగారు వెనక్కి తప్పుకుంటున్నాడు. అలా ఉంది ఇప్పుడు గురువులు అంటే చివరికి ఆ రకమైన భాషలోకి వచ్చేసి గుర్రబండోడు చెప్పి గురువు కింద అందరికీ. రమణ భగవాన్ కనుక నాకు సంబంధించాలనుకున్న ఆయన స్వీకరించకపోతే ఈ పాటికి 100 మంది గురువులు మారుద్దాం, 100 మతాలను మారుద్దాం, అమావాస్య రోజున ఒకరిని, పౌర్ణమ రోజున ఒక రోజున మాట్లాడటం, పైగా వాళ్ళ గంతులు వేసినట్టు మన గంతులు అయిపోతే తిట్టడం పట్టుకుని మాకు రమణ భగవాన్తో జన్మాంతర అనుబంధం లేదనుకోండి మాట్లాడు. ఈ పాటికి 100 గురువులు మారుద్దాం, 100 మతాలు మారుద్దాం, ఇక మార్చడం ఈ పని కూడా చేత కాదు. నీకు స్పష్టత లేనప్పుడు, నీకు ఒక అండర్స్టాండింగ్ లేనప్పుడు, నీకు అసలు మార్గమే కనపడినప్పుడు, ఏది రైట్ పాత్ ఏది రాంగ్ పాత్ నీకు తెలియనప్పుడు నువ్వు తప్పుడు అడుగులేస్తావు. సహజం నీది కూడా తప్పు కాదు, ఇంకా క్లారిటీ లేనప్పుడు, ఆ స్పష్టత లేనప్పుడు, అండర్స్టాండింగ్ లేనప్పుడు, నీకు బ్రెయిన్ వికసించినప్పుడు, కొంతమందికి అసలు బ్రెయిన్ వికసించదు. ఇప్పుడు ఈ ఎంట్రుకలు చూడండి, ఈ కళ్ళపైన ఎంట్రుకలు ఉంటాయి, అవి ఇంకెలా దాని మందరవాడి చేత మనం క్షవరం చేయించుకోక్కర్లేదు. అవి పుట్టినప్పుడు ఎలా ఉంటాడు, చచ్చినప్పుడు ఎలా ఉంటాడు, వాళ్ళ కాళ్ళకి వెళ్ళినప్పుడు కూడా ఈ ఎంట్రుకలు ఎలాగో ఉంటాయి. కొంతమంది మనుషులకి అసలు మానసికంగా ఎదగరచ్చు, అసలు వాళ్ళకి భక్తి మాట వదిలేయండి, ఈశ్వర మాట వదిలేయండి, జ్ఞానం మొదలయండి, అసలు ఇన్నర్ లైఫ్ ఉండదు. కొంత స్థూల బుద్ధి కానీ వందేళ్లు బతుకుతారు, ఈ వందేళ్లు ఎన్నో బస్తాలు బియ్యం తింటారు. ఆ స్థూల బుద్ధి కానీ ఆ బుద్ధి సూక్ష్మత వాళ్ళకు ఉండకుండా చచ్చిపోతారు. నేను కృష్ణుడి స్నేహితుడి గురించి చెప్పుకున్నాను, నిన్న కృష్ణుడి స్నేహితుడి గురించి చెప్పుకున్నాం కదా. ఆడికి మంచితనం ఉంది, వివేకం అసలు లేదు, ఆ స్పష్టత లేదు. ఆడి ఇంటికి భగవంతుడు చూడటానికి వెళ్తే ఆయన శపించేస్తాను అంటున్నాడు. అసలు మనకు శపించే శక్తి ఉందో లేదో అవగాహన లేదు. అయితే కృష్ణుడేమి రియాక్ట్ అవ్వలేదు, కృష్ణుడు ఏమి రియాక్ట్ అవ్వలేదు. మనుషులు పాడైపోవడానికి ఇట్ ఈజ్ చైన్ రియాక్షన్ అంటారు దాన్ని. దాన్ని ఏమంటారు, చైన్ రియాక్షన్. ఇది మీకు భారతంలో ద్రౌపదికి, అదే ద్రౌపది తండ్రికి, ద్రోణాచార్యుడికి ఇద్దరికి చిన్నప్పుడు చదువుకున్నారు. ద్రౌపదుడిని అంటే ద్రౌపది తండ్రిని, ద్రోణాచార్యుడి చిన్నప్పుడు క్లాస్మేట్స్. తర్వాత ఇతను ద్రౌపదుడు రాజయ్యాక అతను ఎప్పుడు ఈ సంస్థానానికి వస్తే అతనికి స్నేహితుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. ఎవరికి, ద్రోణాచార్యుడు. అది సరిపెట్టుకుంటే దీన్ని చైన్ రియాక్షన్ అంటారు. ఇప్పుడు కొంతమంది ఎవరైనా మనం విమర్శించారు, కొన్ని పరగట్టి మర్చిపోతే ఏమలేదు. అది కనుక గురువుని మనసులో పెట్టుకోకుండా, భగవంతుని మనసులో పెట్టుకోకుండా, వారు తిట్టారు, వీరు కొట్టారు, వారు అలా అన్నారు, వీరు అలా అన్నారు అనుకుంటే మనకి చైన్ రియాక్షన్ వచ్చేస్తుంది. మనం అందరం పాడైపోవటానికి చైన్ రియాక్షన్, దాన్ని చైన్ రియాక్షన్ అంటారు. తర్వాత వీడు విద్య, పాండవులకు విద్య నేర్పాక అర్జునుడు ఏమన్నాడంటే, గురువుగారు మీ జగన్ మరి మాకు కష్టపడి విద్య నేర్పారు, ఏదైనా ఇస్తాను మీకు బహుమతి కోరుకోండి అంటే, నాకు బహుమతులు అక్కర్లేదు, ద్రౌపదుల గారికి వెళ్ళి ఆయన అవమానం చేశారు అన్నాడు. తర్వాత ద్రౌపదుడు ఏం చేశాడు, కోపం వచ్చి ఆడు తపస్సు చేసి ద్రోణి చంపే కొడుకుని కన్నాడాడు. ఎవరికి ఇదేమవుతుంది, ఇది ఎవరు చావుకొచ్చింది, ఎవరికి ద్రోణుడు చావుకొచ్చింది, మర్చిపోతే ఏమి లేదు. నేను ఇంతకీ చెప్పేది ఏంటంటే, ఈ కక్షలు, ఈ కార్పణ్యాలు, ఈ విరోధాలు ఇవన్నీ మనం కల్పించుకున్నాడు, ఇవన్నీ మనం కల్పించుకున్నాడు. నేను మనం చెప్పాం బృహస్పతి కలుసు ఏంటి, బృహస్పతి కలుసు ఏంటి మనం నమ్మం. బృహస్పతి అంటే దేవ, మన గురువు కాదు, దేవతల గురువు. అందరూ ఆయన దగ్గరికి సలహా కలిపండి, ఆయన కలుసు ఏంటి, అది ఒక రకమైన మాయ కమ్మేస్తుంది ఒకసారి. వాడు మంచిగా ఉండాలనుకున్న వాడు, టిఆర్ ఈజ్ హోమన్. ఆంజనేయ స్వామి రావణాసురుడు మరణించాక నేను ఇక్కడ చాలా మంది మాట్లాడినారు, నేను చాలా మంది బాధలు పెట్టారు, ఎవరెవరో చెప్పాడు, ఇంటికి వెళ్ళి శిక్షణలు వస్తానంటాడు. ఎవరండి ఆంజనేయ స్వామి, సీతమ్మతో చెప్తాడు. అప్పుడు సీతమ్మ ఉంది ఈ సృష్టిలో, ఈ వేలాది కోట్లు ఉన్న జనంలో ఒక చిన్న తప్పు కూడా చేయని మనిషి ఒకడు నాకు చూపించాను సీతమ్మ. ఏదో రకరకాల మాట్లాడారు నేను జైల్లో ఉన్నప్పుడు. నేను ఇవన్నీ ఎవరికి ఎవరు మన ఎందుకు మన పని ఏదో మనం చూసుకుని బయటకు పోదాం, ఇవన్నీ కక్షలో కార్యక్రమాలు వెళ్తే ఎవరికి సీతమ్మ ఏముందంటే, ఇది చైన్ రియాక్షన్ కారణం. రాజకీయాలు అంతే, వరుసగా రెండు మూడు సార్లు ఓడిపోయారనుకోండి, మళ్ళీ వీళ్ళు ఎవరి మీద ఓడిపోయారు, వాళ్ళ మీద నెగ్గాలనిపిస్తుంది. నెగ్గేసిన తర్వాత దాన్ని మరి మీరు మంత్రి గారిగా ట్రై చేయాలంటే ఎవరైనా ఇంకా పోటీ పెట్టినాం, నేను నెగ్గాలనుకున్నాను, పలానా వ్యక్తి మీద నెగ్గేశాను, ఇంకా రాజకీయాలు వదులుకుంటాను అంటే నా కక్ష తీరిపోయిందని చెప్పండి. నేను పలానా వ్యక్తి నన్ను రెండు సార్లు ఓడించాడు, వాడిని ఓడించడం నా జయం అనుకున్నాను, ఓడించాను, అయిపోయింది నాకు ఇంకా మంత్రి పదవులు చేయవద్దు, మళ్ళీ నెక్స్ట్ టైంలో ఎలక్షన్లో కూడా పోటీ పెట్టు. ఇదంతా రియాక్షన్, ఇదంతా ఇది ఇవన్నీ ఇటువంటి మనుషుల మనస్తత్వాలని మీకు భారతంలో కనిపిస్తుంది. వీళ్ళిద్దరి పైకి చైన్ రియాక్షన్ ఎలా ఉంటుందో అలా తెలుస్తుంది. ఎవరికి ద్రోణుడికి ద్రౌపదికి మధ్య చివరికి ఆ ద్రోణుడి చంపేవాడిని ఇది తయారు చేశాడు. ఎవడు? ద్రౌపదిని తయారు చేశాడు. సరే ఇప్పుడు ఇంతకీ మనం గురువు గురించి చెప్పుకుంటున్నాం. ఇంతకీ మనం ఇప్పుడు ఆ బృహస్పతికి అసూ ఏంటి? ఏదో పొరపాటు పైగా ఎవరి మీద? తమ్ముడి మీద అసూ. పైగా తమ్ముడికి అన్నగారి మీద అసూ లేదు. అదే ఇంద్రుడు చెప్పాడు. అదేంటి నీ అన్న, నేను పరిశీలించాను వెళ్ళి, మీ తమ్ముడి దగ్గర 4 రోజులు ఉన్నాను, ఇంద్రుడి కింద అది కనపడకుండా నీ మీదే వాడికి అసూ లేదు. పైగా బ్రహ్మచారి, అగ్నిహోత్రం, అగ్ని ఆని ముట్టుకుంటే, ఆ నెల్లి అగ్ని ముట్టుకుంటే అగ్ని కాలిపోతుంది కానీ ఆడి కాలిపోదు. ఆ నెల్లి అగ్ని ముట్టుకుంటే అగ్ని కాలిపోతుంది, ఆడి కాలిపోడు. మంచి తమ్ముడు నువ్వు గర్వపడు. మన కుటుంబంలో మంచి తమ్ముడు ఒకటి పుట్టాడు గర్వపడు నీకు. ఎందుకంటే అప్పుడు ఆడికి ఆ బుర్ర తిరగటలేదు. అప్పుడు దేవతలందరూ ఏం చేశారు? వాడు సహజంగా ఏదో పొరపాటు చేశాడు కానీ బుద్ధిమంతుడే. ఆడు బుద్ధిమంతుడే. ఎవడు? బృహస్పతి బుద్ధిమంతుడు. కాకపోతే అసలు ఎవరికైనా పెద్ద బుద్ధిమంతుడు ఉంటే అది బృహస్పతితో సమానం. సామెతే ఉంటాను. మీలో ఎవరైనా తెలివైన వాళ్ళు ఉన్నారనుకోండి, బుద్ధిమంతుడు ఉన్నారనుకోండి, ఆడు బృహస్పతితో సమానం అంటారు. ఇంకా వచ్చినప్పుడు ఆడితోటి మన తెలివి చేతనే మన బుద్ధిని ఆడితోటి పోల్చేటప్పుడు ఆడికి బుద్ధి లేకుండా ఎలా ఉంటాడు? అప్పుడు ఆడు హృదయంలో ఇవన్నీ కలిపి అసూయ ఒకటి. ఏదైనా సరే ఈ గుణాలన్నీ మనం కల్పించుకున్నాయి. ఉన్నదేదో మన హృదయంలో ఉంది నిజం. దానికి రూపం లేదు, నామం లేదు, గుణాలు కూడా లేవు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. రూపం లేదు, నామం లేదు, గుణాలు లేవు. ఏ జ్ఞాని కూడా నేను మంచివాడు అని అనుకోడు. ఏం చెప్ప అనుకోవడానికి అట్లా ఎవడం లేడు. ఎవడైనా ఉంటే అనుకోకుండా ఉండలేదు. ఏ జ్ఞాని కూడా నేను బుద్ధిమంతుడిని, నేను మంచివాణ్ణి అని అనుకోడు. ఏం చేత అనుకోడు? అనుకునేవాడు అక్కడ లేడు. ఉంటే అనుకోకుండా ఉండలేడు. ఇది మీరు గ్రహించవలసింది. అంటే వాడు ఒక వ్యక్తి కాదు, గురువు అంటే ఒక వ్యక్తి కాదు. అంటే అక్కడ గురువుకి మనం ఎక్స్టర్నల్స్కి ప్రాధాన్యం ఇస్తాం. గురువు ఎక్స్టర్నల్స్కి ప్రాముఖ్యత ఇవ్వడం ఆయనకి అక్కర్లేదు. అంటే గురువు అంటే దేహరహితుడు, లోకరహితుడు, మనోరహితుడు, బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్ ఆల్కో ఆల్సో. అడుకో ప్రపంచం అంటూ లేదు, ఒక దేహం అంటూ లేదు, లోకం అంటూ లేదు. తర్వాత వాడికి దేహంలో ఉన్నా అశరీరుడే, శరీరంలో ఉన్నా శరీరం మార్చడు కాదు, లోకంలో ఉన్నా లోకంలో ఒక భాగం మటికాడు కాదు గురువు. అందుచేత గురువు అనుగ్రహం పొందటం, ఆ గురువు అనుగ్రహం పొందటానికే ఈ గురు మహోత్సవాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం గురువుని గౌరవించక్కర్లేదు, కాళ్ళు ఎరగొట్టుకుంటే సరిపోదు. రమణ మహర్షి గారు అనేవారు, దాన్ని చాలా మంది పట్టుకుంటామని వస్తున్నారు, పట్టుకోతే పర్లేదు, పట్టుకుంటామని పడగొడుతున్నారని. ఈ రమణ మహర్షి గారు మాట్లాడి చాలా మంది వచ్చిరండి, పట్టుకుంటాం మీకు సహాయం చేస్తాం అంటున్నారు. వాళ్ళు పట్టుకోపోయినా పర్లేదు, పట్టుకుని పడగొడుతున్నారు. చెప్పేదేమో పట్టుకుంటామని, చివరికి జరిగేదేమో పడగొట్టడం. ఈ రమణ మహర్షి గారు మాట్లాడి అంటే వాడిని పడగొట్టినా గురువు అంటే గురువు అనుగ్రహం సార్. ఇప్పుడు నిజంగా ఆయన పడగొట్టినా అక్కడ అనుగ్రహిస్తానే ఉంటాడు. ఏం చేద్దాం? అనుగ్రహం తప్పించుకోలేదు అక్కడ గురువు దగ్గర. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకోటి ఏదైనా తెచ్చుకుందా, అది ఇంకోటి లేదు గురువు దగ్గర అనుగ్రహం సార్. ఇప్పుడు జన్మాంతర అనుబంధం, మీరు ఏదైనా నన్ను అడుగుతూ ఉంటారు, మీరు హిమాలయ పర్వతాల్లో ఎక్కడ ఎంతకాలం వెళ్ళారు, అక్కడ ఏమైనా తపస్సు చేశారా, ఏం చేశారు? హిమాలయ పర్వతం మాకు ఏదైనా జ్ఞానం వచ్చిందంటే 4 మాటలు ఏదైనా మేము చెప్పగలుగుతున్నామంటే, ఆ హృదయంలో ఉన్న నిజం తాలూకు గ్లింప్సెస్ కొంచెమైనా మాకు ఉన్నాయంటే అది గురువు అనుగ్రహమే కానీ మా సాధన ఫలితం కాదు. నేను పెద్ద కష్టపడి సాధనలో చేసింది, చేయని దానికి చెప్పుకోవడం ఇంతకు మరి అదొక అపచారం. అది మాటలు మీ దగ్గరికి చెప్పగలుగుతున్నా అంటే ఇది కేవలం గురువులం. మమ్మల్ని కరెక్ట్ పాత్రలు పెట్టి, రైట్ పాత్రలు పెట్టి, డీవియేషన్ లేకుండా, హెచ్చుతగ్గులు లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా మేము 100 మంది విరోధుల మధ్యలో ఉన్నా మేము పతనం అవ్వకుండా చూసేది గురువు. అంటే నేను మిమ్మల్ని ఎంత స్పష్టంగా చూస్తున్నాను, మీరు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నారో గురువు యొక్క రక్షణ కూడా మాకంత స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఆ ప్రొటెక్షన్ కూడా మాకంత స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. నేను రమణ మహర్షి గారి గురించి ఏదో చదివి ఆయన భక్తుని అవటం కాదు, లేదా ఎవరైనా పెద్దలు చెబుతాంటే విని ఆయన భక్తుని అవటం కాదు, లేదా చరిత్రలు చదివి ఆయన భక్తుని అవటం కాదు. ఆ జన్మాంతరం అనుబంధం అలా తోచుకుంటూ వచ్చిందా, అది వెంటుకుంటూ వచ్చు. ఆ జన్మాంతర అనుబంధమే మమ్మల్ని అలా తోలుకుంటూ వచ్చింది అది. అంతేకాని ఇందులో మధ్యవర్తులు అంటే ఎవరు లేరు, ఆయనకి మాకు మధ్యవర్తులు అంటే ఎవరు లేరు. ఎవరు నాకు ఆయన అంతటా ఎరుకులోకి వచ్చే వరకు, ఆయన అంతటా తెలియబడే వరకు, ఎవరి ద్వారా కూడా నేను ఆయన పేరు కూడా వినలేదు. కనీసం టీచింగ్ మాట లేదు, ఆయన పేరు వినలేదు, అరుణాచలం పేరు వినలేదు, ఆయన పేరు కూడా వినలేదు, ఆయన టీచర్ అని కూడా నాకు తెలియదు. ఇది ఏనాటి అనుబంధం, జన్మాంతర అనుబంధం. అదే భగవాన్ కూడా అనేవాడు, మనం ఇక్కడ కలుసుకున్నాం కదా, మరి ఈ శరీరం పడిపోయాక మనం విడిపోతాం, ఏదో బంధువులు స్నేహితులు విడిపోయినట్టు ఇలా విడిపోతాం కదా. విడిపోతాం అంటే ఇప్పుడు భగవాన్ ఏమన్నారంటే, ఏ సంబంధం వల్ల మనం ఇక్కడ కలుసుకున్నాము, ఆ సంబంధం మనల్ని మరొక చోట కలపదా. ఏ అనుబంధం వల్ల ఇప్పుడు లోకంలో 100 దేశంలో 100 కోట్ల మంది జనం ఉన్నారు, 100 కోట్లు నా దగ్గరకు రాలేదు, నా వాళ్ళే నా దగ్గరకు వచ్చారు. అంటే ఈ అనుబంధం ఏ అనుబంధం పూర్వం ఏ అనుబంధం లేకుండా మనం ఇక్కడ కలుసుకోలేదు. ఏ అనుబంధం మనం ఇక్కడ కలుసుకున్నాము, ఈ అనుబంధం మనల్ని మరొక చోట కలిపి తీరుతుంది. అంటే మనకి ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అంటే, జీవితంలో ఏదో ఎవరికి తోచిన పనులు చేసుకుంటున్నాం, కానీ మన దగ్గర చెడ్డ ఎక్కడ ఉందంటే గుర్తింపులు ఎక్కువ కోరుకుంటాం. ఎవడో పళ్ళు తెచ్చి అక్కడ పెడతారనుకోండి, పళ్ళు అక్కడ పెట్టండి, బల్ల మీద అంటే పెట్టండి, నా చేతికి ఇస్తే కనుక సంతృప్తం. అంటే వాళ్ళకి అదే నేను పండించాను కదా నాన్నగారు కనే గుర్తింపు వాడికి. నేను చూడటండి, ఆడు పండిస్తున్నట్టు ఈశ్వరుడు చూస్తున్నాడు, అంతర్యామి చూస్తున్నాడు, సర్వంతర్యామి చూస్తున్నాడు, పరమేశ్వరుడు చూస్తున్నాడు. నేను గుర్తించడం, నేనేమన్నా గుర్తించడానికి ఒకవేళ వాడు నాకు పండిస్తున్నట్టు నేను చూడలేదు అనుకున్నది, నా కళ్ళు ఈ మాంసపు కళ్ళు చూడటానికి జ్ఞాననేత్రం చూస్తోంది. ఈ కళ్ళు మాంసంతో తయారు చేసిన కళ్ళు, ఈ కళ్ళకి ఏముంది, జ్ఞాననాత్రం చూస్తోంది కదా. ఈశ్వరుడు జ్ఞాననాత్రం లేకుండా ఉండడు. అంటే ఇందాక చెప్పారు పంచభూతాలు, మాస్టర్ చెప్పారు కదా, ఈ పంచభూతాలకి సృష్టికి జీవుడికి మొత్తం జీవకోటికి అందరినీ నడిపేవాడు ఈశ్వరుడు అంటే ఒక్కడంటే ఒక్కడే. అదే భగవాన్ చెప్పారు, ఎవరు అనుగ్రహం వల్ల నాకు జ్ఞానం కలిగిందో వారి అనుగ్రహం వల్ల మీకు కూడా జ్ఞానం కలుగుతుంది. ఇక 4 రోజులు వెనక ఉందాను, 4 రోజులు వెనక ముందు కానీ మీరు దారి తప్పకుండా ఉంటే, మీరు దారి తప్పకుండా ఉంటే నాకు ఎవరు అనుగ్రహంలో జ్ఞానం కలిగింది. ఈ అరుణాచలం నన్ను ఎవరు తీసుకొచ్చారు, నేనేమైనా ప్లాన్ చేసుకుని వచ్చానా, 10 మంది సంప్రదించి వచ్చానా. ఈ భక్తుల్లో ఎంతమంది బుద్ధిమంతులు ఉన్నారంటే వాళ్ళ మాటలు వినలేము మనం. ఈ కొంతమంది భక్తులు వస్తూ ఉంటారు అరుణాచలం. రమణ మహర్షి అరుణాచలం ఎందుకు వచ్చి ఉంటాడంటే, ఇక్కడ పెద్ద ఆశ్రమం కట్టుకోవచ్చు, అరుణాచలం వెళితే అభివృద్ధిలోకి రావచ్చు అని ప్లాన్ వేసుకుని వచ్చాడంటున్నారు. వాళ్ళు ఇంకా భగవంతుడు రక్షించాలి కానీ మనం ఏం చేయలేం. ఆయన గోజీ పెట్టుకుని ఆయన వస్తే గోజీ పెట్టుకుని ఆశ్రమం కట్టేంటి, ఆశ్రమం కట్టాక గోజీతోటే ఉన్నాడు ఆయన, ఇవన్నీ మధ్యలో వచ్చినాయని చెప్పాడు అంతే. వాళ్ళేం కాదు మరణం తిరిగితే, అటువంటి భక్తులు కూడా అరుణాచలం వస్తున్నారు. అందుకే నేను చెప్తాను, అరుణాచలం ఎందుకు వచ్చా? మా ఆఖరికి భగవాన్ చెప్పేవారు, మీరు అరుణాచలం ఎందుకు వచ్చారో పని చూసుకుని మీరు వెళ్ళిపోండి. ఇప్పుడు మనం ఎక్కడికే వెళ్తాం, మీరు జిన్నూరు వచ్చారు, జిన్నూరు వస్తే మీరు ఏం చేయాలి? జిన్నూరు ఏ పని మీద వచ్చారో ఆ పని చూసుకుని వెళ్ళిపోవాలి. జిన్నూరులో ఎంత జనాభా ఉంది? ఇక్కడ పంచాయతీ బోర్డు మెంబర్లు ఎంతమంది ఉన్నారు? ఈ జిన్నూరికి ఆయకత్తి ఎంత? జిన్నూరులో కొబ్బరి చెట్లు ఎక్కువ ఎందుకనే మీకు యారు? విజయందాడు గురించి రామకృష్ణ పరమని చెప్పాడు, చివరికి వీళ్ళందరినీ యముడి చేతిలో దొరుకుతాడు, యముడు పట్టుకుంటాడు. విన్నాను జిన్నూరులో ఎంత జనాభా ఉంటే మీకెందుకు? జిన్నూరులో ఎన్ని కొబ్బరి చెట్లు ఉంటే మీకెందుకు? ఎంత వచ్చిన పని మర్చిపోవటం. నేను మనం చెప్పుకున్న దేహం ఎందుకు మనకు వచ్చిందంటే మళ్ళీ దేహం రాకుండా చూసుకోవటానికి. దేహం ఎందుకు వచ్చిందంటే మళ్ళీ ఇటువంటి దేహం రాకుండా మనం చూసుకోవటానికి. అంటే మన డ్యూటీ మనం చేస్తామంటే అది నిర్మలంగా చేయాలి, నిశ్చితంగా చేయాలి, ప్రేమతో చేయాలి, ఆప్యాయతతో చేయాలి. చేసే పని కూడా ఆప్యాయం, అది చిన్న పనే పెద్ద పని. చివరికి ఒక కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, ఒకడు ఆడు సరిగ్గా చేయలేడు అనుకోండి, ఒక చెప్పుడు కొట్టేవాడు బాగా కొడుతున్నాడు అనుకోండి, ప్రేమగా కొడుతున్నాడు అనుకోండి, ఇష్టంగా కొడుతున్నాడు అనుకోండి, ఆ కలెక్టర్ గారికి మోక్షం రాదు, చెప్పుడు కుట్టేవాడికి ముందు మోక్షం వస్తుంది. వాడు ఏ పని చేస్తున్నాడని ముఖ్యం కాదు, ఎలా చేస్తున్నాడు. వాడు చేసే పని భక్తిగా చేస్తున్నాడు లేదా ప్రేమగా చేస్తున్నాడు. లోపల అసలు మాధుర్యం అంటే ఎలా తెలియని, మాధుర్యం ఎలా ఉంటుందో, ఆ మంచితనం ఎలా ఉంటుందో, ఆ వివేకం ఎలా ఉంటుందో, విచక్షణ ఎలా ఉంటుందో తెలియని వాడికి ఆత్మజ్ఞానం ఏంటి? ఆ సటిలెంట్రులు ఎక్కువ లేని వాడికి, బుద్ధి సూక్ష్మత లేని వాడికి ఆత్మజ్ఞానం ఏంటి? ఇప్పుడు లోపల డిజర్వింగ్ కానప్పుడు, లోపల ప్రిపరేషన్ లేనప్పుడు, ఒక మనిషికి యోగ్యత లేనప్పుడు, అర్హత లేనప్పుడు, ఆ కృష్ణుడు చిన్ననాటి స్నేహితుడికి మోక్షం ఇవ్వడానికి ట్రై చేసినా ఇవ్వలేకపోయాడు, భగవంతుడు ఇవ్వలేకపోయాడు. అంటే ఇవన్నీ వ్యాసుడు ఎందుకు చెప్పానంటే, అంటే అక్కడ కృష్ణుడు చేసి కాదు, మనలో అటువంటి వాళ్ళు చాలా మంది, అది కృష్ణుడు స్నేహితుడి గురించి చెప్పాడని మనకు అనిపిస్తుంది. మనలో అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మనం ఎవరికైనా అమృతం ఇస్తాం అనుకోండి, అమృతం తాగేసి మనకి ఏం ఒక్క మంచినీళ్ళు కూడా ఎక్కువలేదు, ఆ విషయం తిరిగి విషయం ఇవ్వకుండా ఉంటే సరిపోదు. మనం ఎవరికైనా అమృతం ఇస్తాం అనుకోండి, అది మనకి తిరిగి అమృతం ఇవ్వక్కర్లేదు, కాఫీ ఇవ్వక్కర్లేదు, మంచినీళ్ళు కూడా ఇవ్వక్కర్లేదు, మళ్ళీ అదే గ్లాసులో విషయం పోయకుండా ఇస్తే సరిపోదు. అటువంటి మనుషుల గురించి కూడా భారతంలో వ్యాసుడు చర్చించారు. ఇది లోకం. అంటే మానవ మనస్తత్వం గురించి చాలా సునిశ్చితంగా పరిశోధించాడు, సునిశ్చితంగా పరిశీలించాడు. చాలా లోతుకెళ్ళి మనిషి బుద్ధి ఎలా పనిచేస్తుంది, ఎప్పుడు ఎలా పనిచేస్తుంది, ఎక్కడ ఎలా పనిచేస్తున్నది సునిశ్చితంగా నిన్న మనం ముఖ్యంగా మాట చెప్పుకున్నాం, భగవాన్ చెప్పిన మాట, మేము బాహ్య కారణాలు దుఃఖానికి కారణం అసలు బాహ్య కారణాలు నూటికి నూరు అబద్ధాలని చెప్పాడు భగవాన్. ఇదో పలానా కారణం వల్ల మనకు దుఃఖం వస్తుంది అని అనుకుంటాం మనం. భగవాన్ ఏమన్నారంటే, అటువంటి కారణాలే మిగతా వాళ్ళకు కూడా ఉంటే మరి ఆడకెందుకు దుఃఖం రావటం లేదని. అయితే మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం, మీకంటే ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అదే పరమ శాంతిగా ఉండే వాళ్ళు ఉన్నారు, మరి ఆడకెందుకు దుఃఖం రావటం లేదు. ఈ బయట అంటే దుఃఖం అనే దుంప, అశాంతి అనే దుంప నీలో ఎంతకాలం అయితే ఎండదో, బాహ్య పరిస్థితులు అనే నూటికి నూరిపాడు నీకు బాగున్నా నేను అశాంతి విడిచిపెట్టదు, దుఃఖం విడిచిపెట్టదు. ఆ పాపం అనే దుంప, అశాంతి అనే దుంప, ఆ రుగ్మత అనే దుంప, ఆ క్షోభ అనే దుంప లోపల ఎంతకాలం ఎండిపోకుండా పచ్చగా ఉంటుందో, అది ఎండిపోకుండా లోపల పచ్చపచ్చగా ఉంటుందో, అది నీకు లోపల ఆ బెంగ పెట్టుకునే దుంప, పాపపు దుంప, భేద బుద్ధి కల్పించే దుంప, ఆ పునర్జన్మలో తీసుకొచ్చే దుంప, అది ఎంతకాలం నీలో ఎండిపోకుండా రాలిపోకుండా ఎంతకాలం ఉంటుందో అంతకాలం పునర్జన్మలు నీకు తప్పవు. అశాంతి వెంటాడుతుంది, దుఃఖం వెంటాడుతుంది, అవసరమైతే నరక లోకాలు పాళ్ళు లోకాలు కూడా వెళ్ళవలసి ఉంటుంది. ఆ దుంప బయట లేదు, మన లోపల ఉంది కదా. ఆ పాపపు దుంప ఎక్కడో బయట లేదు, ఎవడో ఆపరేషన్ చేసి తీయించేసుకోవడానికి, ఎక్కడ బయట లోపల ఉండదు. ముందు ఆ దుంపను తెలుసుకోవాలి, ఆ దుంప ఎక్కడ ఉందో తెలుసుకోవాలి, అది దాన్ని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనకి ఏదైనా దుఃఖం వస్తాయనుకోండి, ఏ నేనికి దుఃఖం వస్తుంది? రియల్ ఐకి దుఃఖం ఉండదు, ఫాల్స్ ఐకి దుఃఖం వస్తుంది. ఈ దుఃఖం ఏ నేనికి వస్తుంది? తర్వాత మనం గుర్తింపులు కోరుతాం అనుకోండి ఎక్కువ. ఈ మనం ఏ నేనైతే తొడిగించుకోవాలనుకుంటున్నామో ఆ నేను పెరిగిపోతాం. ఈ గుర్తింపులు ఒకటి, ఈ స్తోత్రాలు ఒకటి. నీకు అర్థం అవుతుంది? ఎవరి వాళ్ళు మన గురించి మంచిగా చెప్పుకుంటున్నారు అంటే మంచిగా చెప్పుకోవాలండి. ఈ బాపకి జనానికి అందరికీ ఆడ సాధన చేసినా పెరిగేది ఆడికి అజ్ఞానమే కానీ జ్ఞానం కాదు. ఆడికి పెరిగేది అశాంతి కానీ శాంతి కాదు. ఆడికి జన్మరాహిత్యం రాదు, పునర్జన్మ శవాలు మోసే పరిస్థితి పెరుగుతా ఉంటాయి. నీ లోపల ఏం జరుగుతుందో చూసుకోకుండా, నీ మానసిక ఆరోగ్యం చేసుకోకుండా, నీ బుద్ధి ఎలా పనిచేస్తుందో నువ్వు చూసుకోకుండా, ఎవరి వాళ్ళు నేను బుద్ధిమంతుడు అనుకుంటాడు అనుకో, నువ్వు బుద్ధిమంతుడు కాదనుకో. ఎందుకు అలా అనుకోవటాలు నీకేం కలిసి వస్తుంది? నీకు ఇంటికాడ తినటానికి పూట కూడా అన్నం లేదు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటారు నువ్వేమని కుబేరుడితో సమావని. ఎందుకు ఆ బోడి మాటలు, పనికిరాని మాటలు ఎందుకు? యూస్లెస్ టాక్. ఇదే కృష్ణుడు చెప్పాడు, వెయిన్ థాట్స్, వెయిన్ యాక్షన్స్, యూస్లెస్ థాట్స్, యూస్లెస్ యాక్షన్. ఇలాగే మానవ జాతి పాడైపోతుంది. పనికిరాని పనులు, పనికిరాని మాటలు, ఈ గాసిప్, గాసిప్పులు చాలా మంది పాడైపోతారు. నాకు మా మామగారు, మా గుమ్మనూరు మామగారు చెప్పారు, ఆయన డిప్యూటీ కలెక్టర్ చేసి రిటైర్ ఆయన జ్ఞానం చెప్పవరటండి ఆయనకి. ఎవరికి? మా గుమ్మనూరు మామగారికి. ఆయన జ్ఞానానంద భావ మధ్య ఆయన, మా మామగారు. ఆయన చాలా కాలం ఆయనకి వాళ్ళ ఒక మేడ కొనిపించారు ఆయన చేత. జ్ఞానానంద బతికుండదు ఆయన బావమర్తే చెప్పవరట, నువ్వు రిటైర్ అయిన తర్వాత, స్వగ్రామం గుమ్మడూరు, నువ్వు రిటైర్ అయిన తర్వాత ఎన్నడూ పల్లెటూళ్ళలో కాపురం ఉండకు. నువ్వు పల్లెటూళ్ళలో వెళ్ళి నువ్వు కాపురం ఉంటే నీ స్వగ్రామం గుమ్మడూరు కదా. నువ్వు పల్లెటూరు, ఏ పల్లెటూరు అయినా సరే నువ్వు కాపురం అయితే నువ్వు సంపాదించుకున్న తెలివితేటలు, నీ సంపాదించుకున్న డిస్క్రిమినేషన్, నువ్వు సంపాదించుకున్న వివేకం అంతా పోతుంది చివరికి. నువ్వు పల్లెటూరులో మటుకి కాపురం ఉండవు. అంటే మనం పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఇంకో చోట వెళ్ళిపోమని కాదు, నువ్వు ఎక్కడో చోట సెటిల్ అవుదాం అనుకుంటున్నావు కాబట్టి పల్లెటూరులో సెటిల్ అవ్వకు, ఎక్కడో చోట సిటీలో సెటిల్ అవ్వ. ఈ పల్లెటూరులు ఎలా ఉంటాయంటే, మీ ఇంటికి ఎవడో నష్టం అనుకోని చూడటానికి కాదు, ఎందుకు వచ్చాడో చూడటాను. పట్టణవాసుల్లో పట్టించోడు కూడా పట్టించుకోవాలి. పల్లెటూరులు ఎలా ఉంటాయంటే, మీ ఇంటికి ఎవడో చూడటానికి వచ్చాడానికి ఎందుకు వచ్చాడు, చూడటానికి ఎందుకు వచ్చి ఉంటాడు, ఎందుకు వచ్చాడు, ఆడికి ఎందుకు పల్లెటూళ్ళు, ఇటువంటి డిస్టర్బెన్స్ అంతా పల్లెటూళ్ళలో ఉంటుంది. అసలు ఈ తొందరగా ఎందుకు వస్తున్నాడు, దానికి పెట్టుబడి పెట్టక్కర్లేదు. మనం ఏదైనా పబ్లిక్ వ్యాపారం చేసుకోవాలనుకోవడం దానికి పెట్టుబడి పెట్టాలి, దాని వ్యాపారం చేసుకోవాలనుకోవడం దానికి పెట్టుబడి పెట్టాలి. మనం అసూయి రావడానికి పెట్టుబడి పెట్టక్కర్లేదు, దాని అంతరోజు వచ్చేస్తుంది. ఒక పైసా పెట్టుబడి పెట్టకుండా అది వచ్చేస్తుంది. బృహస్పతి అంతర వాడికే కాలు జాడినప్పుడు మనం ఎంత వాళ్ళు అయితే, ఆడుకున్నటువంటి స్వరూప జ్ఞానం మీద బృహస్పతికున్న బుద్ధిని ఫోకస్ చేయించి, ఈ మనకు వచ్చే మనకు అసూయి కానీ లేకపోతే తిండ్ర గుణాలు ఏమైనా మనం కల్పించుకున్నాయి కానీ అయినా నిజం కాదు. నిజం కాని దాన్ని నిజంగా చూపించడం వల్ల, అనాత్మను అనాత్మగా చూపించడం వల్ల, వాడి బుద్ధిని వాడి బుద్ధి చేత, అంటే బృహస్పతి బుద్ధి ఉంది, ఆడు సరిగ్గా బుద్ధిని ఉపయోగించుకోలేకపోతున్నాడు దేవతలు గ్రహించి, ఆడి బుద్ధి చేత వాడే బుద్ధిని వాడే బాగా ఉపయోగించడం చేసి ఈ అసూయ రోగం నుంచి ఆయన బయటకు తీసుకొచ్చారు. అసలు తెలివి తక్కువడు కదా, అసలు తెలివి ఉంది ఏదో పొరపాటు చేశాడు. ఆడి తెలివి ఆడికే అర్థమయ్యేలా చెప్పి ఆడి తెలివి చేతని లోపల హృదయంలో నిజం మీద ఫోకస్ చేయించి అందులో అసూయ అసూయ కల్పితం. అది నీ స్వరూపంలో అసూయ లేదు, నీ స్వరూపంలో గుణాలు లేవు, నీ స్వరూపంలో మంచి గుణాలు లేవు, చెడ్డ గుణాలు లేవు. ఈ గుణాలన్నీ మనసుకు సంబంధించినవి. అయితే ఈయన ఈకెందుకోయ్యా, దేవతలకు నువ్వు ఉపాధ్యాయుడు అని వాళ్ళ సబ్జెక్ట్ అర్థమయ్యేలా చెప్తే అసూయదానంతరం రాలిపోయింది. మళ్ళీ ఎప్పుడు అసూయ రాలేదు జీవితంలో. అంటే గురువు ఎందుకు ఎందుకు చెప్తానంటే, గురువు మనల్ని పట్టుకుంటే ఒక్కసారి పట్టుకున్నాడు అనుకోండి ఇంకేమీ అక్కర్లేదు. ఆయన మనల్ని ఆయనే ప్రేమిస్తాడు, మనకైతే ఆయనే సాధన చేయిస్తాడు, మన కోసం ఆయనే వర్క్ చేస్తాడు. అది ఎప్పుడు ముహూర్తం కూడా ఎప్పుడు మనకు జ్ఞానంతో అలంకరించాలో ఆ ముహూర్తం కూడా ఆయనే పెట్టుకుంటాడు. ఎక్స్పెక్టేషన్ అక్కర్లేదు. ఎప్పుడు ఎక్కడ ఎలా చెయ్యాలి, ఎప్పుడు ఆడికి ఆత్మతోడు అనుసంధానం ఎప్పుడు చెయ్యాలి, ఎప్పుడు ఆడికి అమృతత్వం ప్రసాదించాలి, ఈ మృత్యువులని ఎప్పుడు ఆడిని అమృతత్వంలోకి మార్చాలి అనేది అన్ని గురువు అన్ని చూసుకుంటాడు. అన్ని పనులు ఆడి చేసి అన్ని పనులు వాడే చేస్తాడు. ఆయన కనుక మనం పట్టుకుంటాడు, మనం ఆయన పట్టుకుంటాం అనుకోండి గంటకు రకంగా ఉంటాం. అంటే రమణ మహర్షి గారు ఎవరు వచ్చినా ఆశ్రమానికి కూడా చెప్పాడు, మీరు ఏ పని మీద వచ్చారు ఆ పని చూసుకునేవాళ్ళు, వచ్చిన పని మర్చిపోదు. అలా ఈ భూమి మీదకి మనం ఏ పని మీద వచ్చామో ఆ పని చూసుకునేవాళ్ళు. అదే యేసుక్రీస్తు మాట చాలా సార్లు చెప్పాడు, మనందరం భూమి మీదకి వచ్చాం స్వరూప జ్ఞానం పొందకుండా, మన తాలూకు ఎరుక మనకు లేకుండా, మనం కానిదాన్ని అవును అనుకుంటున్నాం, అందులోంచి విడుదల పొందకుండా ఈ శరీరం కనుక శవం అయిపోతే నువ్వు అనుభవించే నష్టం ఇంత అంతా కాదు, నువ్వు అనుభవించే నష్టం ఇంత అంతా కాదు, పెద్ద పెద్ద కవులు కూడా నువ్వు అనుభవించే నష్టాన్ని వర్ణించలేరని చెప్పాడు బైబిల్లో. ఒకవేళ నువ్వు భౌతికంగా ఏదైనా సాధించినా, భౌతికంగా ఏదైనా సాధించవచ్చు, అది కూడా స్వప్న సమానం. నేను ధృతరాష్ట్రుడు చెప్పాడు కదా, ఇంత మహారాజ్యం పోయింది ఎలా పోయింది, నాకు స్వప్నంలో పెద్ద బంగారపు రాశి కనిపించింది, ఆ బంగారం నాకెంత దొరికింది, ఇంత బంగారం దొరికింది, నేను సంతోషిస్తున్నాను, ఇంకా పోనీ సంతోషిస్తే బాగుండి, ఆ సంతోషం పూర్తిగా అవ్వకుండా నాకు మెరుకు వచ్చేసింది, మెరుకు వచ్చాక బంగారపు రాశి అంతా అబద్ధం నాకు తెలిసిపోయింది, అబద్ధం తెలిసాక నాకు ఇంకేం సంతోషం వస్తుంది, నా రాజ్యం అంతా అలాగైపోయింది అన్నాడు. ఈ మాటలు భారతీయుద్ధం అనంతరం ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి మాట. అయితే మీకు తెలివితేటలు మంచిదే, సరస్వతి కటాక్షం మంచిదే, ధన కటాక్షం, లక్ష్మీదేవి కటాక్షం మంచిదే. భగవంతుడు మీకు ఎన్నైతే అవకాశాలు ఇచ్చాడని సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడు మీకు ఏ అవకాశాలు ఇచ్చాడో అన్ని సద్వినియోగం చేసుకోవాలి. కేవలం ఏదో పూజ చేస్తున్నామో జపం, మన సాధన కేవలం పూజకి జపానికే పరిమితం అవ్వకూడదు. పూజ చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు, దానికి పరిమితం అవ్వకూడదు. ఒకటి మేరకు మీరు గుర్తుపెట్టుకోండి, ఎవళ్ళ ప్రవర్తన వాళ్ళు సరి చేసుకోవాలి. యక్షుడు మహాభారతంలో ధర్మరాజుని మనిషి ఎలా సుఖపడతాడు అని అడిగాడు. అంటే వాడు ఎవరికున్న బాగా డబ్బు ఉన్నవాళ్ళు సుఖపడతారు, బాగా 100 పిహెచ్డీలు పోయిన సుఖపడతారు, లేకపోతే ఏదైనా పదవి వచ్చిన సుఖపడతాడు, ఇలా చెప్తాడేమో అనుకున్నాడు. అప్పుడు ఎవరు మన ధర్మరాజు ఏం చెప్పాడంటే యక్షుడికి, కాండక్ట్ అండ్ క్యారెక్టర్ దాంట్లో ఈజ్ రిజల్ట్ ఆఫ్ హ్యాపీనెస్. నీ ప్రవర్తన బట్టి, నీ డబ్బును బట్టి నీకు, నీ రాజు నీ ఐశ్వర్యాన్ని బట్టి శాంతి రాదు. నీ దైనందిన జీవితంలో నీ క్యారెక్టర్ను బట్టి, నీ కాండక్ట్ని బట్టి నీకు పీసు హ్యాపీనెస్ వస్తాయి, కానీ బాహ్య పరిస్థితుల వల్ల నీకు పీసు రాదు, హ్యాపీనెస్ రాదు అని యక్షుడు అడిగిన ప్రశ్నకి ధర్మరాజు సమాధానం చెప్పాడు. నీ కాండక్ట్ లేదనుకో, క్యారెక్టర్ లేదనుకో, ఒక మాటను పోషించుకునే గుణం లేదు కనుక గంటకో మాట మాట్లాడుతూ ఉంటాం. ఆ బుద్ధికి స్థిరత్వం ఉండదు, ఆ బుద్ధికి స్థిరత్వం ఉండదు అసలు. చివరికి వాళ్ళకి శాంతి ఎలా జరుగుతుంది, వాళ్ళకి శాంతి ఎలా, వాళ్ళకి శాంతి చిత్తం ఎలాగొస్తుంది? అంచేది నువ్వు ఎవరికైతే శాంతి చిత్తం ఉందో, ఎవడైతే తన కాండక్ట్ని ఎవడైతే జాగ్రత్తగా పోషించుకుంటున్నాడో వాడే సుఖానికి వారసులు అవుతాడు, వాడే శాంతికి వారసులు అవుతాడు, కానీ చదువుని బట్టి డబ్బును బట్టి ఆధారపడలేదని ధర్మరాజు చెప్పాడు. తర్వాత ఇంకోటి, మన చదువులు, మన ఐశ్వర్యాలు, మన భోగాలు మనకు కూడా రాపోయినా, మన జన్మాంతరంలో శరీరం చనిపోయాక మన కూడా మన ప్రవర్తన వచ్చేస్తుంది. బాగా జ్ఞాపకం రాసుకోండి, కాండక్ట్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ హ్యాపీనెస్, ఇది బాగా రాసుకోండి. ఆ కాండక్ట్ ఏమవుతుందంటే నీ ప్రవర్తన, నీ కూడా ఏది రాదు, నీ కూడా గుండి, మీ ఇంట్లో ఉన్న గుండి సూది కూడా రాదు. మన బట్టలు కుట్టుకునే గుండి సూది కూడా మనకు కూడా రాదు. కానీ ప్రవర్తన మీకు అర్థమవుతుంది, మన ప్రవర్తన జన్మాంతర జీవితంలో పులిశ్చాపుడు తేడా లేకుండా, కామ తేడా లేకుండా నెక్స్ట్ బర్త్కి వచ్చేస్తుంది. అంటే మనకి ఇతరుల గొడవ మనకు అనవసరం. ఇతరులు అంటూ లేరు, నీ అహంకారానికి ఇతరులు ఉన్నారు, ఆత్మకి ఇతరులు లేరు, సత్యానికి ఇతరులు లేరు, నీ స్వరూపానికి ఇతరులు లేరు, నీ మనసుకి ఇతరులు ఉన్నారు, అహంకారానికి ఇతరులు ఉన్నారు, నీ స్వరూపానికి ఇతరులు లేరు. నిజానికి ఇతరులు అంటూ లేరు, ఉన్నది నువ్వు ఒక్కటే. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, ఇతరులంటూ లేరు అసలు. ఆ ఉన్న వస్తువునే అనేక మంది ఋషులు అనేక రకాలుగా పిలుస్తున్నారు, కానీ ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. అదే కృష్ణుడు చెప్పాడు కదా, ఏం చెప్పాయంటే ఉన్నదేదో ఒక్కటే, రెండోది అంటూ లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేని దానికి ఉండటం అంటూ లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేని దానికి ఉండటం అంటూ లేదు. ఉన్నది ఏదైతే సర్వకాల సర్వస్తుల్లో ఉందో దాన్ని ఎలాగే త్యాగం చేయలేవు. నువ్వు ఏదైతే ఎప్పుడు ఎప్పుడు ఏదైతే లేదో అది ఉందని అనుకుంటున్నావు, దాన్ని త్యాగం చేస్తే చాలు నీకు అమృతత్వానికి అర్హుడవుతావు. నువ్వు నువ్వు కల్పించుకునే విషయాలు త్యాగం చేస్తే చాలు నీకు అర్థమవుతుంది. ఉన్నది ఏదో ఉందో అది నువ్వు అయి ఉన్నావు, దాంట్లో నువ్వు సెపరేట్ అయి ఉండలేవు. ఇంకా దానికి త్యాగం ఏంటి, నువ్వు కానిదాన్ని విడిచిపెడుతావు. అంటే వీ థింక్ అవర్సెల్వ్స్ టు బి సంథింగ్ దట్ వీఆర్ నాట్ అని, మనం ఏదైతే కాదని, మనం ఏదైతే కాదో అది అవును అనుకుంటున్నాం. రిపీటెడ్ గా వస్తాం ప్రతి జన్మలో ఉన్నది, మనం ఏదైతే కాదో అది అవునని బలంగా అనుకుంటున్నాం, దాన్ని త్యాగం చేస్తూ చాలు నీకు అమృతత్వానికి వారసుడు అవుతావు. నువ్వు మృత్యుకి పుత్రుడు కాదు, అమృతానికి పుత్రుడు అని భగవంతుడు చెప్పాడు. నువ్వు చచ్చిపోవడానికి పుట్టలేదు, నువ్వు చచ్చిపోవడానికి పుట్టలేదు అయ్యా, అమృతత్వం పొందడానికి పుట్టావు. నీ హృదయంలో ఒక చావులేని సత్పదార్థం ఉంది, నీ హృదయంలో ఒక చావులేని సత్పదార్థం ఉంది. నీ శరీరానికి ప్రాణం పోకుండానే ఆ చావులేని నీ దేహంతో, నీ మనస్సుతోటి, నీ బుద్ధితోటి దానితో తాదాత్మ్యం నీకు ఎలా ఉందో, నీ హృదయంలో ఒక నిజం ఉంది, నీకు తెలుసున్న ఉందా, నీకు తెలియకపోయినా ఉంది, దానితో నీకు ఎరుక, దానితో దానికి జన్మ లేదు, పునర్జన్మ లేదు. నీకు అర్థమవుతుందా, నీ హృదయంలో ఉన్న నిజానికి జన్మ లేదు, పునర్జన్మ లేదు, పూర్వజన్మ లేదు, జన్మ లేదు. ఇంకోటి అంటే సూర్యుడు చీకటిని ఎలా చూడలేడు, నీ హృదయంలో నిజానికి అశాంతి తెలియదు, దుఃఖం తెలియదు దానికి, దానికి అశాంతి లేదు, దుఃఖం లేదు. తాను ఉన్నాను సంగతి దానికి తెలుస్తూ ఉంటుంది అంతే, అది సుఖంగా ఉంటుంది, శాంతింగా ఉంటుంది. దానికి చావు పుట్టుకలతో ఎట్టి సంబంధం లేదు, దానికి చావు పుట్టుకలతోటి ఎట్టి సంబంధం లేదు. అది ఆ నిజం ఎక్కడో లేదు, నీ హృదయంలోనే ఉంది, నీ హృదయంలోనే ఉంది. ఇప్పుడు నీ దేహంతో ఎలాగుందో తాదాత్యం, ఆ వస్తువుతో నిజంతో చావులేని సత్పదార్థంతో తాదాత్యం కనుక ఈ దేహం శవం అవ్వకముందు నీకు ఆ తాదాత్మ్యం వస్తే నీ కడసారి జన్మ, ఇంకా నువ్వు శవాలను మోయక్కర్లేదు. అంటే మనకి ఆత్మజ్ఞాన సముపార్జనకి శాస్త్రం యొక్క అనుగ్రహం ఉండాలి, సత్పురుషుల యొక్క అనుగ్రహం ఉండాలి, గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. శాస్త్రం కూడా మనం అనుగ్రహించాలి. అంటే శాస్త్రం తాలూకు అనుగ్రహం మనకు లేదనుకోండి, అందరూ ఏముందో మనకు తెలియదు అసలు, మనం ఎవరైనా ముట్టినా తెలియదు. శాస్త్రం తాలూకు అనుగ్రహం మనకు లేదనుకోండి, శాస్త్రం ఎన్నిసార్లు చదివినా తన హృదయం మనకి ఇవ్వదు. ఒక అమ్మాయికి ఒక కన్ను సరిగ్గా లేదటండి, ఒక అబ్బాయి గాడు కాలు సరిగ్గా, చెయ్యి సరిగ్గా లేదు అడికి, ఒక అమ్మాయి కంటిలో తేడా సరిగ్గా కనపడలేదు, ఒక అబ్బాయికి ఏమో చెయ్యి సరిగ్గా లేదు, వంకరగా ఉంటుంది. సంబంధం ఆడు కుదిరిచారే, అమ్మాయి గురించి ఆడికి చెప్పకుండా, ఆడి గురించి అమ్మాయికి చెప్పకుండా పెళ్లి అయిపోయింది. మధ్యవర్తులు పెళ్లి చేసేసారు. పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మాయి అన్నట్టు నేను దాటేశానని, ఏముంది నేను దాటేశాను, నా కంట్లో కొంచెం మెల్ల ఉంది, తెలియకుండా చేశారు అని చెప్పి నాకు పెళ్లి అయిపోయింది, ఇంకా పర్లేదు నేను దాటేశాను అన్నాడు. ఆడు పెళ్లి కొడుకు అన్నాడు, నేనే దాటేశాను, నాకు చెయ్యి సరిగ్గా పనిచేయదు అన్నాడు. మనకు బుద్ధి లేకుండా శాస్త్రం చేస్తే అది ఈ అమ్మాయి సంతోషం కాదంటే అబ్బాయి సంతోషం కాదు, నాకు చెయ్యి అయిపోయినా పెళ్లి అయిపోయిందని ఆడి సంతోషిస్తున్నాడు, నాకు కన్ను సరిగ్గా కనపడపోయినా ఇది ఇద్దరు సంతోషంగా ఉన్నారు, ఇద్దరు దాటేశారు. మీరు లోపల మీకు భగవంతుడు చెప్పిన మాటలేంది మీకు శ్రద్ధ లేదనుకోండి, భగవంతుడు చెప్పిన మాటలేంది విశ్వాసం లేదనుకోండి, అది ఎన్నిసార్లు భగవద్గీత మీరు కోడిసార్లు చదవండి తన హృదయం మీకు ఇవ్వదు. ఇప్పుడు మనమైనా అంతే కదా, ఎవరైనా హృదయం ఇచ్చి మాట్లాడుతుంటే మనకు కూడా హృదయం ఇచ్చి మాట్లాడతాం. వాళ్ళు కపటంగా మాట్లాడుతున్నారు అనుకోండి, ఎవరి వాళ్ళు కపటంగా మాట్లాడుతుంటే వాళ్ళు కపటంగా మాట్లాడుతున్నారు, లౌకికంగా మాట్లాడుతున్నారు మనకు తెలుస్తూ ఉంటుంది, మనం కూడా హృదయం వాడకేమో. ఎవరో మాట ఎందుకు, ఎవరో మాట, ఎదుటి వాళ్ళు కపటం లేకుండా మాట్లాడుతుంటే, ఎవడైనా కపటం లేకుండా మాట్లాడుతుంటే, బుద్ధిలో వంకర లేకుండా మాట్లాడుతుంటే, అది హృదయపూర్వకంగా మాట్లాడుతుంటే మనకు కూడా హృదయం ఇచ్చి వాళ్ళకి మాట్లాడాలనిపిస్తుంది. అలాగే శాస్త్రం కూడా అంతే, శాస్త్రాన్ని మనం హృదయపూర్వకంగా ప్రేమిస్తుంటే శాస్త్రంలో ఈ విధంగా ఏముంది అని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ శాస్త్రం హృదయం కూడా మనకిస్తుంది. చాలా మంది పండితులు ఏమనుకుంటారంటే శబ్దానికి అర్థం తెలుస్తుంది, వాడు శబ్దానికి అర్థం తెలుసుకుని నాకు అర్థమైపోయింది అంటారు. శబ్దానికి అర్థం డిక్షనరీ చెబుతుంది, అలా కాదు. ఆ శబ్దం అసలు ఎందుకు ఉత్పత్తి అయింది, ఆ శబ్దంలో ఉన్న బరువు ఏంటి, ఆ శబ్దం నీకు చెప్పే సందేశం ఏంటి, అది అర్థం కావాలి నీకు. ఇప్పుడు శబ్దం అర్థం అవటం కాదు, శబ్దం అర్థం డిక్షనరీలో ఉంటుంది అది కాదు కదా, శబ్దం అర్థం అవటం కాదు, ఆ శబ్దం యొక్క ఆ శబ్దం యొక్క ఉత్పత్తి ఏంటి, ఆ శబ్దం ఎలా పుట్టబడింది, ఆ శబ్దంలో ఉన్నటువంటి సందేశం ఏంటి, ఆ శబ్దంలో సందేశం ఏ సందేహాలని తొలగించడానికి ఆ సందేశం భగవంతుడు మనకి ఇస్తున్నాడు, అలా శబ్దం తాలూకు తాత్పర్యం మనకు సరిగ్గా తెలియకపోతే, అంటే అక్షరాలు కాదు, ఆ శబ్దం యొక్క హృదయం మనకు తెలియకపోతే చదివిన ప్రయోజనం లేదు. దాన్ని ఏమంటారంటే కూరలో ఉన్న గరికి అంటారండి, కూర ఉడికినంచేపు గరికి అక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, కూర ఉడికినంచేపు కూర గరికి కూరలోనే ఉంటుంది. ఆ కూర ఎంత రుచిగానో రుచి గరికి తెలియదు, మన చదువులు కూడా అలాగున్నాయి. ఇప్పుడు ఎవరి మనుషులు ఎవరికైనా ఔన్నత్యం మనం తెలియాలంటే మనకు కూడా ఎంతో కొంత ఔన్నత్యం ఉండాలి. తాపీ పని చెయ్యాలంటే, తాపీ పని చేయటానికి ఎవడో తాపీవాడి దగ్గర నేర్చుకోవాలి మనం, వడ్డని పని చేయడానికి ఎవరెక్కడో వడ్డని దగ్గర మనం నేర్చుకోవాలి, ఏదైనా బంగారు వస్తువు చేయాలంటే ఎవరొకరి దగ్గర మనం నేర్చుకోవాలి. ఇవన్నీ మామూలు విద్యలు, ఇంకా బ్రహ్మ విద్యకు మాకు గురువు అక్కర్లేదు, మేము నేర్చుకుంటామంటే అసందర్భం మాటలు. గురువు లేకపోతే తాపీ విద్య రాదు. వడ్రంగి పని నేర్చుకోవాలని అనుకోండి, వడ్రంగి దగ్గర మనం పని నేర్చుకుంటే వస్తుంది, కానీ నేర్చుకోకుండా ఎలాగ వస్తుంది. ఇప్పుడు మనం లెక్కలు నేర్చుకోవాలనుకోండి, లెక్కల మాస్టర్ దగ్గరికి వెళ్ళి లెక్కలు నేర్చుకోవాలి, కానీ అది మురికి మనకు లెక్కలు ఎలా వస్తాయి, మాస్టర్ దగ్గర నేర్చుకుంటే వస్తాయి. అన్ని విద్యలకి గురువులు కావాలి, ఏ లౌకిక విద్యలకి, మరి పారమార్థిక విద్యకి, సత్య విద్యకి, సైన్స్లకి, కింగ్లీ సైన్స్ అనేటువంటి దీనికి గురువు లేకుండా ఎలా సాధ్యం, ఇది కామన్ సెన్స్ తోటి, దీనికి పెద్ద తెలివి అక్కర్లేదు, కామన్ సెన్స్ ఉంటే చాలు ఈ విషయం అర్థం అవుతాను. టైం అవుతోంది, ఏదో గురువు గురించి భగవాన్ చెప్పిన రెండు మాటలు. రమణులు ఏమంటాడంటే, గురువు అంటే ఆ గురువు తాను పొందే, తాను చెప్పేది తాను పొంది ఉండాలి. ఊహించి చెప్పటం వేరు, దర్శించి చెప్పటం వేరు. ఊహించి చెప్పటం వేరు, దర్శించి చెప్పటం వేరు. ఆపరేషన్ ఎలా చేయాలో నేర్చుకోవడం వేరు, పుస్తకాలు చదివి నేర్చుకోకుండా పుస్తకాలు చదివి ఆపరేషన్ చేస్తే మధ్యలో పేషెంట్ చచ్చిపోతాడు. దాన్ని ఊహించి చెప్పటం వేరు, దర్శించి చెప్పటం వేరు. అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో గురువు మీకు తెలియదు, మీరు ఎక్కడికి వెళ్లాలో మీకు తెలియదు, మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో గురువుకి తెలుస్తూ ఉంటుంది. మీ డెస్టినేషన్ మీకు తెలియదు, కానీ మీ డెస్టినేషన్ ఏంటో గురువుకి తెలుస్తూ ఉంటుంది. ఒకసారి మీ జీవితంలో అనేక మలుపులు తెప్పవచ్చు, అది కూడా మీ మంచి కోసం. ఇప్పుడు ఏది జరిగినా మీ మంచి కోసం అనుకోండి. ఎవరైనా మనకి జీవితంలో అనేక సంఘటనలు జరుగుతుంది, ఏది జరిగినా మన మంచి కోసమే జరుగుతుంది అనుకున్నప్పుడు నీకు అశాంతి రాదు. అది జరిగేది కూడా భగవంతుని తెలియకుండా జరగటం లేదు, నీ గురువు తెలియకుండా జరగటం లేదు. తర్వాత ఇంకోటి, మీరు అనుకునే అన్ని అప్రధాన విషయాలు, మనం అనుకునే అన్ని కూడా అప్రధాన విషయాలు. తర్వాత ఈ భాష గొడవలకి లోపల జ్ఞానానికి ఏమి సంబంధం లేదు. భాష గొడవలకి ఈ జ్ఞానానికి ఏమి సంబంధం లేదు. జ్ఞాని ఏ పని చేసినా చెయ్యని వాడితో సమానం, కర్త లేని కర్మ. కర్తృత్వం లేకుండా ఆడు ఏ పని చేసినా చెయ్యని వాడితో సమానం. కృష్ణుడు నేను వేల మంది చంపినా లక్షల మంది చెప్పినా ఒక్కరిని కూడా చంపని వాడితో సమానం. ఏం చేత అహంకారం లేకుండా చేసిన పని అది చేసినా చెయ్యి, అది చేసినా వాడిని బంధించడు, చేసినా చెయ్యని వాడితో సమానం. నువ్వు కర్తృత్వంతో చేస్తే ఒక పని, అహంకారంతో చేస్తే పుణ్యానికి పుణ్యం పాపానికి పాపం ఎత్తుకెత్తు అనుభవించాలి. నువ్వు కర్తృత్వం లేకుండా పని చేసావనుకో ఏది నిన్ను అంటదు, పుణ్యం అంటదు పాపం అంటదు. చాలా మంది మనం ఏం చేస్తామంటే ఇతర లోకాలకి ఇప్పుడు పుణ్యాన్ని పట్టిపోదాం పుణ్యాన్ని పట్టి, చాలా మంది మంచి పనులు పుణ్యం వస్తున్నట్టు చేస్తారు, పుణ్యం రాదు ఇంక చేయరు. భగవద్గీతలో కృష్ణుడు ఏమని చెప్పాడంటే బుద్ధిమంతుడు ఈ లోకంలో పాపాన్ని ఎలా వదిలించుకుంటాడో పుణ్యాన్ని కూడా అలా వదిలించుకుంటాడు. అంటే అది పుణ్యకారాలు చేయదని కాదు, నేను పుణ్యం చేశానని బుద్ధిని వదిలించుకుంటాడు. మీరు బాగా అర్థం చేసుకోండి, పాపాన్ని ఎలా వదిలించుకుంటాడో పుణ్యాన్ని కూడా వదిలించుకుంటాడు. అంటే ఎవరు బుద్ధిమంతుడు, మనం కాదు బుద్ధిమంతుడు, మనం కాదండి బుద్ధిమంతుడు వదిలించుకుంటాడంటుంది. ఎలా వదిలించుకుంటాడు, నేను పుణ్యం చేశానన్న బుద్ధి కూడా పట్టుకెళ్ళట్టు, దాన్ని కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. మన శవాన్ని ఇక్కడ వదిలేసి ఎలా, మన శరీరాన్ని ఇక్కడ ఎలా అయితే వదిలేసి వెళ్ళిపోతున్నామో పాపం ఎలాగ వదిలేస్తాడు. పుణ్యం కూడా నేను పుణ్యం చేశాను, నేను పుణ్యం చేశాను, అక్కడ సత్రం కట్టించాను, ఇక్కడ బోధి తగ్గించాను, ఈ గొడవలు లేకుండా మీకు అర్థమవుతుందే, నేను పుణ్యం చేశాననే బుద్ధి కూడా ఈ భూమి మీద విడిచిపెట్టి శుభ్రంగా స్నానం చేసి బయటికి పోతాడు. కూడా మట్టి కూడా పట్టుకెళ్ళాలి. ఏం చేయాలంటే నేను పుణ్యం చేశాను, నేను పుణ్యం చేశాను బాగుంటే దానివల్ల కొన్ని లక్షల జన్మలు వస్తాయి. మళ్ళీ మంచి జన్మలు రావచ్చు నీకు, మంచి జన్మలు ఎంతకాలం ఉంటావు నువ్వు? అది నిజంగా నీకు మంచి జన్మ వచ్చిందనుకోండి, ఎంతకాలం ఉంటావు మంచి జన్మలని? మనం ఆత్మజ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేయాలి, ఆత్మజ్ఞానం సంపూర్ణకి యత్నం చేయాలి. అంతేకాని చచ్చిపోవడానికి ప్రయత్నం చేయక్కర్లేదు. చచ్చిపోవడానికి ప్రయత్నం ఎందుకంటే ఏదో రోజున మన శరీరం అలా ముసలిది అయిపోతుంది, మన శరీరం ఏదో రోజున ముసలిది అయిపోతుంది చచ్చిపోతుందండి. చచ్చిపోవడానికి సాధన చేయక్కర్లేదు, చావు లేని వస్తువుని తెలుసుకోవడానికి సాధన చేయాలి. మీరు సాధన చేయకపోతే చావు ఆడదు మనకి, మనం ఎవరైనా సాధన చేయమనుకోండి మనకి చావు ఆడదు, చావు వచ్చేస్తుంది. దాని గురించి ప్రయత్నం చేయక్కర్లేదు. కానీ చనిపోకముందే, శరీరం చనిపోకముందే చావు లేని సత్వస్తువుని, ఆ సత్యవస్తువుని ఎరుకులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. చచ్చిపోవడానికి ఏం ప్రయత్నం చేయక్కర్లేదు, శరీరం ఏ పని మీద అయితే వచ్చిందో ఆ పని చూసుకుంటుంది చచ్చిపోతుంది. భగవాన్ చెప్పింది ఒకటి, మీరు శరీరంతో ఏ పని చేసినా దాంతో తాదాత్మ్యం చెందకండి. తాదాత్మ్యం చెందారా అంటుకుంటుంది, అంటే మీరు శరీరంతో ఏ పని చేసినా దాంతో తాదాత్మ్యం పొందుతున్నారు కూడా దేహాభిమానం పెరిగిపోతుంది, దేహబుద్ధి పెరిగిపోతుంది. దేహబుద్ధి మనకున్నంతకాలం ఆత్మబుద్ధి రాదు. దేహబుద్ధి మనకున్నంతకాలం అది పూర్తిగా వేరుతో సహా నశిస్తేనే కానీ ఆ దేహబుద్ధి రవం మిగిలిపోయింది అనుకోండి, కించిత్ మిగిలిపోయింది అనుకోండి, చింతాకంత మిగిలిపోయింది అనుకోండి, అశాంతి మౌనం విడిచిపెట్టదు, పునర్జన్మలు విడిచిపెట్టదు. క్యాన్సర్ బాగా తగ్గిపోయి ఇంకా కొంచెం మిగిలిపోయింది అనుకోండి, మళ్ళీ అది శరీరం అంతా వ్యాపించవచ్చు. అందుకే క్యాన్సర్ ఎవరు నమ్మటానికి ఏం లేదంటారు. క్యాన్సర్ బాగా తగ్గిపోయింది అంటారు అనుకోండి, మీరు 10 ఏళ్ళ వరకు మీకు పర్వాలేదు అంటారు అనుకోండి, ఎక్కడో రవంత మిగిలిపోయింది అనుకోండి, అది మరి 6 నెలల్లో శరీరం అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా మనం చెప్పే నేనుకంటే క్యాన్సర్ మెరుగు. ఒకసారి నేనేం చేస్తానంటే నాకు చేస్తా ఉంటుంది, మన ఒడ్డుకు వచ్చేసావు, తరించేసావు, నీకు జ్ఞానం వచ్చేసింది, ఇంకెందుకు సాధన అంటుంది, మనం చెరగొట్టాను. ఈ దొంగ నేను ఏం చేస్తుందంటే ఒక రకంగా దీని గొప్ప సైతాన్ని ఇది. ఈ దొంగ మనలోనే దొంగనే ఇది, ఈ దేవగతమైన సైతాన్ ఏం చెబుతుందని నువ్వు ఒడ్డుకు వచ్చేసావు, నువ్వు తరించిపోయావు, నీకు మోక్షం వచ్చేస్తుందని చెబుతుంది. ఇంకా దాని జోలికి వెళ్లకుండా ఉంటాం, ఇలా ఇలా చెప్పకూడదు, మన పాడు చేస్తుంది అంటే దాని వాండరింగ్స్ అన్ని మనం చూస్తాం. మనం ఒడ్డుకు వచ్చే ఒడ్డుకి రావాలి, ఒడ్డుకు వచ్చాక ఒడ్డుకు వచ్చాం అనుకోకూడదు, కానీ సముద్రం మధ్యలో ఉండి ఒడ్డుకు వచ్చేసామని భావన చేస్తే మనమే నష్టపోతాం. రోగం తగ్గాలి తగ్గింది అనుకోవాలి, కానీ రోగం తగ్గకుండా రోగం తగ్గిపోయిందంటే మనమే నష్టపోతాం. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, గురువంటే తాను ఏదైతే చెబుతున్నాడో ఆ వస్తువు తాలూకు అనుభవం ఉండాలి. అయ్యి చెప్పాలి. ఎలా చెప్పాలి? తను ఏ వస్తువు అయితే చెబుతున్నాడో ఆ వస్తువు అయ్యి చెప్పాలి. అయ్యి చెప్తే నీకు ఆ చెప్పేటప్పుడు ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. క్లారిటీ మనకి క్లారిటీ రాదు అనుకోండి, కోటి జన్మలు ఇచ్చినా కన్ఫ్యూజన్ తప్పదు. మీరు సబ్జెక్ట్ 90% మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోవటం, మీరు చేసే సాధన జపము ధ్యానము లేకపోతే కొండ చుట్టూరు తిరగటము అయితే మరొకటి మీరు చేసే సాధన 10% మిగతా 90% కూడా అండర్స్టాండింగ్ లో వచ్చేస్తుంది. పై ఇంకోటి అండర్స్టాండింగ్ వచ్చాక మీరు చేసే సాధన, మీ సాధన పెయిన్ అవుతుంది, ప్రెజర్ ఇస్తుంది. ఇట్ గివ్స్ ప్రెజర్, ఇట్ గివ్స్ హ్యాపీనెస్, ఇట్ గివ్స్ కంఫర్ట్, ఇట్ గివ్స్ క్లారిటీ. అది కన్ఫ్యూజన్ ఉండదు. నీకు కన్ఫ్యూజన్ ఉన్నంత కాలం నువ్వు కోటి జన్మలు ఇచ్చినా నువ్వు క్లారిటీలో రాలేవు. ఆరు నాలుగు పది అనుకోండి, అది మ్యాథమెటికల్ యాక్యురసీ. నీకు దాని తాలూకు నిశ్చయం నీకు లేదనుకోండి, ఎవడెవడు వచ్చి 6, 4, 10 కదా 9 అంటాడనుకోండి, ఏమో కాబోస్ అనుకుంటారు. ఇంకది కాబోస్ అనుకుంటారు, మిగతా దాని తాలూకు క్లారిటీ మీకు లేకపోతారు. కాబోస్ అనుకుంటారు అంటే నీకు ఒక డిటర్మినేషన్ లేదు, ఒక నిశ్చయాత్మకమైన బుద్ధి లేదు, ఒక స్థిరమైన బుద్ధి లేదు, ఒక నిశ్చయాత్మకమైన బుద్ధి లేదు. జీవితంలో దీనికి మించి సాధించేది ఏమి లేదు. మిగతాయని మీ ప్రారంభం దేహ ప్రారంభాన్ని మీకు ఐశ్వర్యం రావాలనుకోండి, మీకు ఆ యోగం ఉంటే ఐశ్వర్యం వచ్చేస్తుంది. ఏమైనా పిహెచ్డి డిగ్రీ పుచ్చుకోవాలనుకోండి, మీకు ఆ ప్రారంభం అంటే పిహెచ్డి వచ్చేస్తుంది. మీకు ఏదైనా ఎమ్మెల్యే పదవి వచ్చేది అనుకోండి, మీ ప్రారంభం ఉంటే అది వచ్చేస్తుంది. అని మిగతాయని దేహ ప్రారంభం ఉంటే వచ్చేస్తాయి. కానీ మనం గురి ఎయిమ్ హై అండ్ ఎయిమ్ అట్ ది హైయెస్ట్. మనం ఏదిగా ఉన్నామో ఆ వస్తువు తాలూకు ఎరుకు వచ్చే వరకు మనం దాని తాలూకు వింటూ ఉండాలి, విసుగొచ్చేదాకా వినాలి. విసుగొచ్చేదాకా ఇవాళ శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి, వాక్యాన్ని ధ్యానం చెయ్యాలి. వాక్యము దేవుడై ఉన్నది, భగవంతుడు హృదయానికి, భగవంతుడు చెప్పిన వాక్యానికి వేదం చూస్తాంటే వాడి నోట్లో మట్టి పడుతుంది. భగవంతుడి మిథ్యాచారే, దంభాచారే, కపటాచారే. అది కదండి, మీ దగ్గర నుంచి ఏమీ ఆశించని మనిషి అబద్ధం చెప్పడం. మీ దగ్గర ఏదైనా ఆశిస్తాంటే 90 అబద్ధాలు చెప్తారు. మామూలుగా మీ దగ్గర ఏది ఆశించని మనిషి అబద్ధం చెప్పక్కర్లేదు. మామూలుగా ఒక జంతుడిగానే మీకు అబద్ధం చెప్పడు. భగవంతుడు ఎందుకు చెబుతాడు నీకు అబద్ధాలు? అందుకని ఒక జంతుడిగానే మీకు లై చెప్పడు. భగవంతుడు మీకు అబద్ధాలు ఎందుకు చెప్తాడు? మరి ఇంకోటి, మన శ్రేయస్సు కోరినట్టు, మన శ్రేయస్సు భగవంతుడు కోరినట్టు సృష్టిలో ఎవడో కోరడు. గురువు అంటే ఎవడో కాదు. మన జన్మ జన్మలు ఆత్మజ్ఞానం కోసం తపిస్తాంటే నాకు జ్ఞానం కావాలి, ఆ ఉన్న వస్తువు ఉన్నట్టుగా నాకు ఎరుకులోకి రావాలి. ఏ వస్తువు స్వరూపం జ్ఞానమో, దేని స్వరూపం శాంతో, ఏ వస్తువుకి మృత్యు ఎలా ఉంటుందో తెలియదు, పుట్టుకు ఎలా ఉంటుందో తెలియదు, ఆ వస్తువు తాలూకు ఎరుక, ఆ వస్తువు తాలూకు ఎరుక రావాలంటే దాని అనుగ్రహం లేకుండా ఎరుకలోకి రాదు. అంచేది మరి ఏదైనా పని చేస్తే దాని అనుగ్రహం పొందటానికి పని చెయ్యాలి. నీకు అర్థమవుతుంది? ఇప్పుడు మనం ఏం చేయ ఏదైనా మంచి పనులు చేస్తున్నా వాళ్ళ మనుషుల అహంకారాలను సంతృప్తి పరచడానికి చేస్తాం. ఎవరో గొడవలు ఎందుకు? మనం వాచింగ్ మన మనసుని వాచింగ్ ఎవరి వాళ్ళు మనసును సంతృప్తిపడటం, ఎవరి వాళ్ళ అహంకారాన్ని సంతృప్తి మనం పనిచేస్తున్నాం. కేవలం ఇక్కడ అంతర్యామి అనుగ్రహం, ఇక్కడ అంతర్యామి అనుగ్రహం కోసం ఆ పని చేస్తుంటే, ఆ పని ఇక్కడ అంతర్యామి కల్పిస్తుంటే ఆయన అనుగ్రహం మనకు జరుగుతుంది. ఎవరి వాళ్ళ అహంకారాన్ని సాటిస్ఫై చేయడం కోసం నువ్వు పని చేస్తుంటే అంతర్యామి అనుగ్రహం నీకెలా జరుగుతుంది? అంతర్యామి అనుగ్రహం లేకుండా, అంతర్యామి దయ లేకుండా, అంతర్యామి భిక్ష లేకుండా అంతర్యామి సాక్షాత్కారం జరగదు. అది మీకు అందరికీ జ్ఞానం కలుగుతుంది. కలగదనుకోకండి. మీకు అందరికీ మీరు అందరూ జ్ఞానానికి వారసులే. మీకు అందరికీ జ్ఞానం కలుగుతుంది. అయితే దేహ ప్రారంభంలో ఏదో ఒకటి మంచి వస్తూ ఉంటుంది, చెడ్డ వస్తూ ఉంటుంది, ఏదో ఒకటి ఎదురవుతుంది పూర్వజన్మల బట్టి. ఒకసారి మనకు ఏమనిపిస్తుందంటే ఆశ్చర్యంగానే ఏంటి ఇటువంటి వాసనలు వస్తాయంటే అనుకుంటాం. అలా ఆ వాసనలు మనకు ఉన్నాయని తెలియదు. ఏంటి మనకి ఇటువంటి వాసనలు వస్తున్నాయి, ఏంటి ఎప్పుడు ఊహించలేదు ఇటువంటి వాసనలు వస్తున్నాయంటే మనకు ఎప్పుడు అనిపిస్తుంది. అది ఈ జన్మ తాలూకు కాదు, పూర్వజన్మ తాలూకు. ఆ వాసన మీరు బలవంతాన్ని గెంటేయటానికి చూడకండి. బలవంతాన్ని గెంటేయకుండా జలదు అది. బలవంతాన్ని గెంటేయకుండా వాసన మీరు పరిశీలించాలి. వాసననే పరిశీలి అందులో ఉన్న చెడ్డ ఏంటో మీకు అర్థం అవ్వాలి. దాన్ని ఎలా దాని గురించి పారిపోవడానికి ప్రయత్నం చేయకండి. దాన్ని వాచింగ్ లో పెట్టండి. వాచింగ్ లో పెడితే అంటే నాలుగు 5 రోజులకు 10 రోజులకు మీరు చూస్తూ ఉంటే అది కాలిపోతుంది. అంతేకాదు దాన్ని గెంటేయడానికి చూస్తే దాని బలవంతం చూపించేస్తుంది, దాని చేతిలో మనల్ని ఓడించేస్తుంది. అదే ముందు అది చేసే ఈ వాసన మనకి ఏం చెడ్డ తీసుకొస్తుంది అని వాచింగ్ లో పెట్టండి. అలాగే మీరు మీ ఇంటికి ఎవరైనా దొంగ వచ్చాడనుకోండి, మీరు చూస్తున్నారనుకోండి, దొంగను చూస్తున్నారనుకోండి, వాడు ఇంకా దొంగతనం చేసి పారిపోతాడు. మీరు నిద్రపోతుంటే దొంగతనం చేస్తాడు. అలా మీరు వాచింగ్ లో ఉన్నాను అనుకోండి, ఆ లోపల ఏదో వాసన వచ్చిందనుకోండి, ఏంటి ఇటువంటి వాసన వస్తుంది, ఎప్పుడు ఊహించలేదు ఇటువంటి, మీకు మిమ్మల్ని చూసి మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒకటి కంగారు పడకండి, దాన్ని అలా ఉండనివ్వండి. దాని అలా క్లోజ్ గా చూస్తూ ఉండండి. దాన్ని క్లోజ్ గా చూస్తూ ఉండండి. అలా వాచింగ్ లో పెట్టి అబ్జర్వేషన్ లో పెట్టేయండి. మీరు అబ్జర్వేషన్ లో 4 రోజులు పెడితే దాని అంతా కాలు బూడిదైపోతుంది. అది కంగారు పడి పారిపోవడానికి ప్రయత్నం చేసి మిమ్మల్ని తరువుకి వస్తుంది. అంటే భగవాన్ ఏమంటున్నారంటే, నీకు ఏదైనా ఆత్మజ్ఞానం ఉంటే ఇతరులకు పంచిపెట్టగలవు, నీకు ఏదైనా శాంతి ఉంటే నువ్వు ఇతరులకు పంచిపెట్టగలవు, నీకు ఏదైనా సుఖం ఉంటే అది ఇతరులకు పంచిపెట్టగలవు. నీకు ఏంటి ఇతరులకు ఎలా పంచిపెడతావు? ఇప్పుడు మనకి ఏదో ఉంటే అది ఇతరులకు ఇవ్వగలం, మనకే లేనిది ఇతరులకు ఎలా ఇస్తాం? అసలు నీకు ఇతరులకి జ్ఞానం గురించి చెప్పడానికి నీకు జ్ఞానం ఉందా? అసలు నీకు ఏం అర్హత ఉంది? రామకృష్ణ పరమహంస గారు చెప్పేవారు, నువ్వు ఏదైనా మాట అంటే చెల్లదు. కలెక్టర్ గారితో మీరు ఎలా చేయండి అని మీరు చెప్పారనుకోండి, వాడు చేయడు. ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి చెప్తే చేస్తాడు. కారణం ఏంటి చెప్పండి? కానీ వాడికి అధికారం ఉంది. ఎవరికి? ముఖ్యమంత్రి గారు. ఆ మాటే మీరు వెళ్ళి కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మీరు వెళ్ళి చెప్పారనుకోండి, వాడు చేయడు. ఏంటి, మనకు అధికారం లేదు. ఒక మాట మాట్లాడటానికి కూడా అధికారం లేకపోతే అది చెల్లదు. ఈ బుడబొక్క మాటలు నిలబడవి. నువ్వు మాట్లాడుతుంటే దాని తాలూకు కంగారు ఉండాలి. నేను నువ్వు ఎంత మంచివాడైనా, నువ్వు ఎంత బుద్ధిమంతుడు అయినా, కలెక్టర్ గారికి నువ్వు చెప్పే పని ఎంత అవసరమైనా ఎండవు. అది నువ్వు చెప్పే మాట ఏంటి, తర్వాత చేస్తాడో చేయడం ఎండవు. ఏమండి, అదే బుద్ధిమంతుడు అనుకోండి, అదే ముఖ్యమంత్రి చెప్పాడు అనుకోండి, ఆడు లేడైతే మేడం 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 అంటూ అంటాడు. ఆడు అయ్యగారు అయితే సార్ 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 ఏంటి సారే పని, ఆడు ఒకవేళ తప్పు చేయమని చేసేస్తాడు సార్. ఏం చేయాలంటే సార్ గారు చెప్పారు అంటాడు. అయితే మేడమ్ గారు చెయ్యి, ఇంకా మేడమ్ కూడా మేడం చెప్పాలంటున్నారు. మేడం 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 ఇక ఇటుకి అక్కడ పెట్టాలంటే మేడం, అక్కడ ఇటుకి ఇక్కడ పెట్టాలంటే మేడం. ఇంకా సార్ పైన అయిపోయింది. అయితే ముఖ్యమంత్రి చెప్పిన మాట ఎందుకు చేస్తున్నాడు? అది మంచైనా చేస్తాడు, చెడ్డైనా చేస్తాడు. ఇట్లా మీరు అర్థం చేసుకోవాలి. వాడికి అధికారము ఉన్నది, వాడికి అధికారం ఉన్నది. నువ్వు మంచి పని చెప్పినా కలెక్టర్ చేయకపోవచ్చు, నిశ్చయం లేదు చెప్తాడు. వీడికి అధికారము లేదు. అలాగే ఒకడికి ఆత్మానుభవం ఉన్నప్పుడు, బ్రహ్మానుభవం ఉన్నప్పుడు, వాడి బ్రాహ్మణ స్థితిలో ఉన్నప్పుడు వాడికి చెప్పే అధికారం వస్తుంది. కానీ మామూలు పండితులు చెప్పే మాట కాదు. అధికారం కావాలి, కమాండ్ కావాలి. నువ్వు ఏది చెబుతున్నావు అయ్యి చెప్పు. నువ్వు ఏదో బుడబక్కల మాటలు వేసుకొస్తానంటే ఏంటి? ఇది గ్రామ్ ఫోన్ రికార్డ్ ఇది ఎంతసార్లు అంకేసిన విష్ణు సహస్రనా మరి ఇదేం గ్రామ్ ఫోన్ రికార్డ్? రమణ మహర్షి గారి కంటే ఉపనిషత్తులు, భగవద్గీత, రమణ మహర్షి గారి కంటే మన రమేష్ బాగా చెప్పగలడు. బాగా చదువుకున్నాడు రమేష్ గురువు గారి దగ్గర. అక్కడ చెప్పటం ప్రధానం కదా, కానీ నీ మాట మీద నీకు ఎంత కమాండ్ ఉంది? నువ్వు పుస్తకంలో మాట చెబుతావు, దాని తాలూకు అనుభవం నీకు ఎక్కడ ఉంది? గ్రామ్ ఫోన్ రికార్డా లేకపోతే నీకు దాని ఎక్స్పీరియన్స్ పొంది చెబుతున్నావు లేదా? అయితే గురువు అంటే ఏంటంటే, గురువు అంటే పరాయవాడు కాదు. గురువు అంటే పరాయవాడు కాదు. మన జ్ఞానం కోసం భగవంతుని ఆరాధించగా ఆరాధించగా జపించగా జపించగా ఆయన కోసం తప్పించగా తప్పించగా ఆయన ఒక శరీరం ధరించి వస్తాడు వాడి గురువు. నేను చెప్పాను పుష్యంగు పుల్లింగు పుష్యంగు పుల్లింగు పుల్లింగు పుష్యంగు పుష్యంగు పుల్లింగు. ఏసీలో ప్రయాణం చేసిన వాళ్ళ డోర్ మీద రాస్తారు పుష్యంగు పుల్లింగు పుష్యంగు పుల్లింగు. అంటే డోర్ గెంటడానికి ఏంటి పుష్యంగు, వెనక్కి లాగటానికి పుల్లింగు. ఈ గురువు బయట గురువు లోపల గురువు ఒక్కడే. ఈ అంతర్యామే బయట గురువు కింద ఉన్నాడు. ఇది పరాయి వాడు కాదు అని గ్రహించిన వాళ్ళు ధన్యులు. అందరూ ధన్యులు కాదు అని గ్రహించిన వాళ్ళు ధన్యులు. అంటే ఈ బయటను గురువు ఏం చేస్తాడు? నేను లోపల నెట్టడానికి చూస్తాడు. మీరు భోజనం చేశారని అడుగుతాడు. మీ భోజనం గడు గురువు కిందకు మీరు భోజనం చేశారా అని అడుగుతాడు. పిల్లకాయలు ఎలా ఉన్నారంటాడు. పిల్లకాయలు ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారా, ఎంబీబీఎస్ చదువుతాయి, ఇది ఎంబీబీఎస్ కూడా గురువు కిందకు, ఇది ఎంబీబీఎస్ కూడా గురువు కిందకు. గురికే మీతోటి భోజనం చేస్తాడు, మీతోటి నవ్వుతా మాట్లాడుతూ ఉంటాడు, మీ కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. వాళ్ళు ఎలా ఉన్నారంటాడు, వీళ్ళు ఎలా ఉన్నారంటారు, ఆడికి అధికారి లోపల మీ మనస్సు ఎలా ఉందో చూస్తూ ఉంటాడు. మిమ్మల్ని ఇతరులు పరిచయంగానే ఉంటాడు, లేదంటే మీ మనస్సు ఎలా ఉందో చూస్తూ ఉంటాడు. ఏ బలహీనత వల్ల మీకు తత్వజ్ఞానం కలగటం లేదో, ఉన్న వస్తువు నీటిగా తత్వం మీకు తెలియటం లేదు. అంటే తత్వం అంటే అది నీవు. తత్వజ్ఞానం అంటే ఏదిగా ఉన్నావో దాని తాలూకు అనుభవం నీకు నేర్పేదే జ్ఞానం. ఏది నీవుగా ఉన్నావో దాని తాలూకు ఎరుగు తీసుకొచ్చేది దాని అదే తత్వజ్ఞానం అంటే. అది నేను అక్కడ ఎక్కడికి తీసుకెళ్ళాడు, గురువు చూస్తూ ఉంటాడు కదా, ఎలా ఉన్నారు బాగున్నారా అంటాడు, మీ అత్తగారు ఎలా ఉన్నారా అంటాడు, మీ అత్తగారు కూడా మీ అమ్మగారు గారికి కావాలి. అంటే మీతో ఏదో మాట్లాడతానకి, మీతోటి ఏదో మాట్లాడతానికి ఇలా మాట్లాడుతూ ఉంటాడు, ఆరోగ్యం బాగుందా అంటాడు. అంటే ఇలా మాట్లాడి తన మీద ప్రేమ కలగజేసుకుని గురువు కంటే మనం ఎవరు ప్రేమించడం లేదనే ఒక విశ్వాసం. ఆ గురువే మీ గురువే మీ విశ్వాసం గురువు కలగజేసుకుని మీ లోపల ఎక్కడ బుద్ధిలో ఎక్కడ వంకరలు ఉన్నాయో మీ తెలియకుండా వంకరను ఆపరేషన్ చేసేస్తాడు వాడు గురువు. ఇప్పుడు సర్జరీ చేసేటప్పుడు కూడా ఓ మత్తి మంది ఎక్కిందో లేదు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లెక్కెట్టమంటారు డాక్టర్ గారు. ఏమంటే బాగున్నారా లేదా, ఎలా ఉన్నారు రాజుగారు, మీకు పొలం ఎంత ఉంది అన్నాడు. అంటే ఈ పొలం కూడా మన పొలం కూడా డాక్టర్ గారికి, ఎందుకంటే మనకు మత్తు ఎక్కిందో లేదు చూసుకోవడానికి. ముందు మత్తి పెడతాడు ఆపరేషన్ చేసే ముందు. కొంతమంది ఒకటి రెండు మూడు లెక్క పెట్టుకుంటారు. ఏమంటారు, రాజుగారు మీకు పొలం ఎంత ఉంది, గాలవ దాని ఎంత వచ్చింది, సారవ దాని ఎంత వచ్చింది, అంటే మనకు మత్తు వచ్చే వరకు ఇటువంటి మాటలు చెప్తాడు. మత్తులోకి వెళ్ళాక ఆయన చేసే పని ఆయన చేస్తాడు. గురువు కూడా అంతే, మీ సారవ ధాన్యం కూడా దాడవ ధాన్యం కూడా గురువు ఎందుకు, గురువుకి ఎందుకు? మీ పడమర పొలం ఎలా ఉందంటాడు, ఉత్తర పొలం ఎలా ఉందంటాడు, అంటే మీతో పరిచయం పెంచుకుంటాడు. మీతోటి పరిచయం పెంచుకుని ఎప్పుడు ఆ టైం చూసుకుంటాడు, ఆ టైము చూసుకుంటాడు. మీ ముఖం నలకుండా సర్జరీ చేసేస్తాడు. మళ్ళీ ఆ వాసన మీలో ఎంటర్ అవ్వకుండా చూస్తాడు. మీకు అర్థమవుతుందా, ఏ వాసనలోంచి మిమ్మల్ని విడుదల చేశాడు, ఏ వాండరింగ్ లోంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు, మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూస్తాడు వాడు గురువు. ఒకవేళ ఎప్పుడైనా రిపీట్ అయ్యే అవకాశం ఉందనుకోండి, నాలుగు రోజులు ఐదు రోజులు మిమ్మల్ని తలుపు సందులు పెట్టేస్తాడు. నొక్కుతూ ఉంటాడు. వచ్చిన మీరు ఏ బలజనతలో మళ్ళీ పడదాం అనుకుంటా, ఈ తలుపు సందు బాగా మీరు పడలేకుండా నీకు ఆ బలసంద్ర ఈ తలుపు సందులో నొక్కేసా బలజనత మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూస్తాడు వాడు గురువు. అంటే అది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. నీకు అర్థమవుతుందా, మళ్ళీ ఆ విత్తనం మరవకూడదు, అది కాలిపోవాలి. దాన్ని గురువు చూసుకుంటాడు. గురువు అంటే మనం వద్దు అనుకుంటున్నాం. గురువు అంటాడు ఏదో ముద్దబ్బాయి అనుకుంటున్నాను, ఇలా గోడ లాంటివాడు అనుకుంటున్నాను. ఇదో ఎలా చూస్తే గురువు కానీ గోడ లాంటివాడే అనుకుంటున్నాను. అని అధ్యక్షుడు, ఈ సృష్టికి అధ్యక్షుడు గురువు. ఈ సృష్టికి అధ్యక్షుడు పరమాత్మే. ఆ పరమాత్మ తాలూ గురువు అనుగ్రహం అంటే పరమాత్మ అనుగ్రహం. ఎవరైనా సత్పురుషుల అనుగ్రహం మనకు వస్తుంది అనుకోండి, అది పరమాత్మ అనుగ్రహం. గురువు దాకా వెళ్ళక్కర్లేదు. ఎవరైనా సజ్జనుడి దయ మనకు వస్తుంది అనుకోండి, అది పరమాత్మ అనుగ్రహం. అంచేత నువ్వు ఏం చేయాలంటే, ఇతరులను కూడా నీకేదన్నా జ్ఞానం కలిగితే, నీకేదన్నా లోపల మాధుర్యం ఉంటే, ఆ మాధుర్యం ఏదైతే ఏ సుఖాన్ని అయితే నువ్వు పొందుతున్నావో, ఏ పెర్ఫెక్షన్ అయితే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావో, ఏ బ్లిస్ని అయితే ఎండ్లెస్ బ్లిస్, ముగింపు లేని సుఖం, ముగింపు లేని శాంతి, పుట్టని శాంతి, పుట్టిన సుఖం కాదు పుట్టని సుఖం. ఏం సుఖం అది? పుట్టని సుఖం అంటే ఈ జన్మలోకి రాకముందు ఏ వస్తువు అయితే సుఖం స్వరూపంగా మీకు స్వరూపంగా ఉందో, అది ఆ వస్తువు అది పుట్టకపోయినా దాని స్వరూపం సుఖమే. అది పుట్టని సుఖం, పుట్టని శాంతి, ముగింపు లేని శాంతి, ముగింపు లేని సుఖం, ముగింపు లేని ఆనందం. అందులో మిమ్మల్ని ఓలలాడించే వరకు, అందులో మిమ్మల్ని ఈతలు కొట్టించే వరకు విడిచిపెట్టడు వాడు గురువు. అందులో స్విమ్మింగే ఇంకా, అందులో ఈతలు కొట్టే వరకు మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఆనంద సాగరంలో, ఆ శాంతి సాగరంలో, ఆ సుఖ సాగరంలో అది ఒకసారి పొంగినప్పుడు మీ సహస్రారాన్ని ముంచేస్తుంది. అది అనుభవంలోకి వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది అనవసరంగా ఈ వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆలోచనలతో, వ్యర్థమైన కోరికలతో, వ్యర్థమైన ఊహలతో మన జీవితం ఎన్ని జీవితాలు ఇలా పాడు చేసుకున్నామని తెలుస్తుంది. మన దురదృష్టవశాత్తు ఏదైనా చెడ్డ స్నేహాల్లో పడ్డామా, నీకు అర్థమవుతుంది. వెయ్యి జన్మలు కూడా నరకం చూస్తాం. నాకు మధ్వాచార్యుల గారు ఒక వాక్యం చెప్పాడు. మధ్వాచార్యులు అంటే మనకు ముగ్గురు ఆచార్య, శంకర, రామానుజ, మధ్వ. అంటే వాళ్ళు చెప్పే అర్థాల్లో తప్ప తేడా భేదం ఉన్నా ఇద్దరు ముగ్గురు మహాపండితులే. ముగ్గురు స్వతంత్రంగా ఆలోచించగలరు, స్వతంత్రంగా వాక్యాన్ని రాయగలరు, స్వతంత్రంగా శబ్దానికి అర్థం చెప్పగలరు. అన్ని మనకు నచ్చకపోవచ్చు. ముగ్గురు ఆచార్యులే, మన ముగ్గురు నమస్కరింపదగిన వాళ్ళు. ముగ్గురు వందనీయులే మనకి. అందులో మధ్వాచార్యులు అంటాడు, ఆయన చెప్పిన ఒక వాక్యం నాకు మట్టికి గుండెకి పట్టేస్తుంది. ఏమన్నాడంటే, నీకు దుష్ట సాంగత్యం చేయటం తప్పదనుకో, అట్టినప్పుడు దుష్ట సాంగత్యం చేసి నువ్వు 100 జన్మలు పాడు చేసుకునే బదులు నీ తలకాయ పట్టుకెళ్లి పులి నోట్లో పెట్టమని చెప్పాడు. నీ తలకాయ పట్టుకెళ్లి పుల్లే పట్టి పోతే ఆ జన్మ ఒకటే పోతుంది. పోతే పోయినా ఒక జన్మ పోతే పోనే. 100 జన్మల్లో నరకం అనిపించే బదులు, 100 జన్మల్లో నరకం అనిపించే బదులు పోనీ జన్మ ఇంక నువ్వు 10 ఏళ్ళు బతుకుతావు, పులి నోట్లో తలకాయ పెట్టి తప్పనిసరి పరిస్థితులు. దుష్ట సాంగత్యం నీకు తప్పదనుకున్నప్పుడు పులి నోట్లో పెట్టి, పులి నోట్లో నీ తలకాయ పెట్టి అన్నాడు మధ్వాచార్య. అసలు హోలీ కంపెనీ, ఆ హోలీ అసోసియేషన్ మనకు దాని విలువే తెలియటం లేదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మాట చెప్పాడు, ఆయన కూడా సైంటిస్ట్ అయినా స్వయండి తోడు సమానం అన్నాడు. ఆత్మజ్ఞానం ఎవరికీ అక్కర్లేదు అన్నాడు, దానికోసం ఎవరో ప్రయత్నం చేయరన్నాడు. అంటే వీళ్ళందరూ చెడ్డవాడని కాదు, నీకు ఏదైనా ఒక వస్తువు విలువ తెలుసున్నప్పుడు అది సంపాదించుకోవాలనిపిస్తుంది అంతే కదా. ఏదైనా ఒక వస్తువు విలువ తెలుస్తుంటే అది సంపాదించుకోవాలని నీకు అనిపిస్తుంది. నీకు ఆత్మ విద్య, ఆత్మ జ్ఞానం, ఆత్మ శాంతి, ఆత్మ వైభవం, ఆత్మ సామ్రాజ్యం, దాని విలువ నీకు తెలియటం లేదు అసలు, నీ బ్రెయిన్ కి అందటం లేదు. అంటే దాని చాలు సంపాదన కూడా, అది సంపాదించుకోవాలన్న ప్రయత్నం కూడా, ఆ తలంపు కూడా నీకు అరేంజ్ అవ్వటం లేదు అన్నాడు ఐన్స్టీన్. ఈవేళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే విషయాలకి, ఈవేళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే విషయాలకి ఇస్తున్న ప్రాముఖ్యత ఎప్పుడు ఉండే వస్తువుకు మనం ఇవ్వటం లేదు. మరణానంతర జీవితంలో మనం కూడా వచ్చే వస్తువు కూడా ఈ విలువ ఇవ్వటం లేదు. ఈవేళ పచ్చగా ఉండి రేపు ఎండిపోతున్నది, దానికి ఇచ్చే ప్రాముఖ్యత అందులో వందవంతు కూడా మన మరణానంతర జీవితంలో మన కూడా వచ్చే దాని గురించి ఏమీ ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అక్కర్లేదు, మినిమం ఇంపార్టెన్స్ కూడా మనం దానికి ఇవ్వటం లేదు. అయ్యో బయట గురువు నీకు సలహాలు చెప్తా ఉంటాడు, టీచ్ చేస్తా ఉంటాడు. ఒకసారి మీ 59లో రమణాశ్రమానికి వెళ్ళక ముందు 59 జనవరిలో నేను ఎర్ర సుబ్బరాజు గారు, నల్ల సుబ్బరాజు గారు ముందు మలయాళ స్వామివారి ఆశ్రమానికి వెళ్ళాం. ఎప్పుడు 59లో మాట. మేము ఆయన పాపం ఆయన ఒంటరి ఖాళీగా కూర్చున్నారు గురువు గారు. మేము ఆయన తోటి మాట్లాడవచ్చు అని ఏదో మంచి మాటలు ఉన్నది ఆయన చూడటం మానేసి వంట చేయాలా దూడ మకం చూస్తున్నాం. ఇంకా ముగ్గురు వ్యవసాయదారులమే, ముగ్గురికి అక్షర జ్ఞానం లేదు. మా ముగ్గురికి అక్షర జ్ఞానం లేదు. ఏం చూస్తున్నాయంటే వంటిల్లు, ఎవరిది ఆశ్రమం వాళ్ళు వంటిల్లు, వీళ్ళు ఎక్కడ భోజనాలు చేస్తారు ఈ భక్తుల రోజుని, మేము అదే కొత్తగా వెళ్తాం. తర్వాత ఏమో ఇంకేంటి దూడశాల, దూడలు ఎక్కడెత్తున్నాం వెళ్ళి, ఆవులు ఎన్ని ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, రోజుకి ఈ ఆశ్రమానికి ఈ పాలు సరిపోతాయి, లేకపోతే అదనంగా ఏమైనా ఎంతకని పెంచకూడదు మాట. అప్పుడు ఆయన మమ్మల్ని చూసి జాలి పడ్డాడు, ఇది ఏదో ఇదేంటి ఈ ఆశ్రమానికి వచ్చారు దూడలు ఎక్కడెత్తున్నారు. మా ముగ్గురికి చదువు లేదు, తేడా ఏంటంటే ఆడ ఇద్దరు పంచే గట్లే లాగునే, ఆడ పంచే గట్ల వేషం, వాళ్ళిద్దరు నా ప్యాంట్ వేషం, తేడా మా ముగ్గురికి అదే తేడా. సరే స్వాములు గారు పాపం మంచి ఆయన, ఏంటి ఆ దగ్గర ఆయన ఒక్కడే కూర్చున్నాడు, జనం కూడా ఆ రోజు లేరు మా అదృష్టం. అప్పుడు ఏంటి మన దగ్గర నా దగ్గరికి రారేంటి ఇలా దూడసార్లు పడి ఉంటున్నారు భోజనం చేయాలా, పైగా ఎంతమంది భోజనం చేస్తారు రోజు ఇవన్నీ ఎంచుకునే మాట్లాడతారు, అక్కడ ఎంతమంది భోజనం చేస్తారు మాది అన్ని చూస్తాడు. అప్పుడు ఆయన కౌరమించాడు పాపం ఎవరో వచ్చారు, అలా ఆయన దగ్గర చదువుకునే విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ చేత కౌరమించి మమ్మల్ని కూర్చోబెట్టు అరగని చెప్పి కష్టకాలన్నీ చెప్పారు. ఆ జ్ఞానం ఎలా నేర్చుకోవాలో మీరు చిన్నతనం మీది, మీరు చిన్నతనంలో ఆశ్రమానికి వచ్చారు, ఈ వయసులో మీరు ఆశ్రమానికి రావటం మంచిదే, మీరు జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోండి, మీరు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి, లోకంలో ఉన్న లోకం పోకడు కూడా మీ నిదానంలో మీరు ఉండండి, లోకం పోకడు జోలికి మీరు వెళ్ళొద్దు, లోకం అబద్ధం రకరకాలుగా ఉంటుంది, అబద్ధం ఎప్పుడు రకరకాలుగా ఉంటుంది కానీ నిజం మట్టికి ఒకటిగానే ఉంటుంది అని మాకు జ్ఞానం గురించి అరగండి చెప్పారు పాపం. మేము అడగలేదు ఆయన్ని, ఆయన నేను అడగలేదండి, ఆయనే కౌరమ్యం చెప్పాడు, అది గురువు యొక్క మంచితనం. అది కదండి వాళ్ళకి దూడ ఇది మకం ఉంది, ఆ దూడ కూడా మాకెందుకండి. మలహరి స్వామి దూడ కూడా మాకెందుకండి. ఆ క్యాటిల్ని కౌంట్ చేస్తాడే మమ్మల్ని తీసుకొచ్చి, ఆ క్యాటిల్ని కౌంట్ చేస్తాడే మమ్మల్ని ఎవరో విద్యార్థిని ఒక స్టూడెంట్ పంపించి పాప ఆయన దగ్గరుండి అన్ని చెప్పి మీరు జాగ్రత్తగా అభివృద్ధిలోకి రండి, చిన్నతనం మీ వయసు బాగా చిన్నతనం, చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు జీవిత విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, మనకి జీవితం పాఠాలు జీవితం నేర్పే పాఠాలు కూడా చాలా ఉంటాయి, ఆ పాఠాలన్నీ నేర్చుకుని మీరు బాగుపడాలి అని ఏదో అరగంట సేపు, మేము అడగలేదు ఆయన్ని, ఆయన అంతరాన్ని బోధించారు అరగంట సేపు. అంటే నీకు ఈ విషయ చింతన తప్పించి ఏం గురి భగవాన్ ఏం చెప్తున్నారు ముగిస్తున్నాం ముగిస్తున్నప్పుడు మీరు చాలా దూరం వెళ్ళాలి మీకు విషయ చింతన తప్పించి అంటే విషయం మనిషిని పాడు చేసి బాహ్యముఖానికి చేసి ఒకటి విషయ చింతన రెండు మమకారం మనసును తొందరగా బాహ్యాన్ని తీసుకున్నప్పుడు ఏం అక్కర్లేదు మీరు మనం ఎలా కూర్చున్నాము నేను చెప్పింది మీరు నిజమో సత్యమో అసత్యమో చూడండి మనకి ఎక్కడా మమకారం లేదనుకోండి లోకం మీద అనుకోండి ఎక్కడా మమకారం లేదనుకోండి మీ మనసు ఎక్కడికి బయటికి వెళ్ళదు మీరు చూస్తాం ఎక్కడ మీకు మమకారం ఉంటే మనసు అక్కడికి వెళ్ళదు మీకు ఎక్కడ మమకారం లేదనుకోండి మనసు బంధించక్కడ దాని అంతా అక్కడ పడి ఉంటుంది పచ్చగడ్డి తినే దూడ ఒట్టిగడ్డి తినదు తెల్లర పిండి తినే దూడకే మీరు పచ్చగడ్డి ఒట్టిగడ్డి పెడితే తిండది మీకు ఇప్పుడు ఇక్కడ కూర్చోండి మనకి శాస్త్రాలు కూడా ఉంది మనం ఆలోచిద్దాం మీకు ఎక్కడ మమకారం లేదనుకోండి మీ మనస్సు ఎక్కడికి వెళ్ళదు అసలు మన మనస్సు ఎక్కడికైనా ఏది వాళ్ళతో అక్కడ మమకారం ఉన్నట్టే ఉంద కాబట్టి సాధన చేయమంటున్నారు లేకపోతే సాధనతో పని లేదు రోగం లేనప్పుడు రోగం లేనప్పుడు మందు ఎందుకు ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే ఇవన్నీ చూస్తూ ఉంటాడు ఏ వస్తువుని నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో అది ఆయనకు తెలుసు నీకు తెలియదు నిన్ను నీ జీవితాన్ని ఎక్కడ మలుపు చెప్పాలి ఎక్కడ టర్నింగ్ పాయింట్ తీసుకురావాలో ఎప్పుడు చేతులతో మొట్టాలో కాళ్ళతో తన్నాలో గతంలో జీవితాన్ని నీ నెత్తిన చేతులతో ఎప్పుడైతే నీకు నెట్టికాయలు మొట్టాలో ఏమంటే కాళ్ళతో అవసరమైతే కాళ్ళతో తన్నాలో ఇవన్నీ గురువు ఎన్ని రకాలు చేయాలి అన్ని రకాలు చేసి ముందు మర్యాదగా చెప్తాడు శాంతిగా చెప్తాడు అది నీకు అర్థమవుతే ముట్టికాయలు మొడతాడు లేదా కాళ్ళతో తనుతాడు ఈ కాళ్ళతో తనినది కూడా అనుగ్రహం అని గ్రహించిన వాడు తల్లి ఈ మధ్యన ఎవరిని అన్నారని పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు అంటే మీరు ఇంత మధ్య పెద్ద ఉద్యోగం చేస్తున్నారు మీరు కష్టపడి చదువుకున్నారేమో అన్నా మక్క మా అమ్మగారు మా నాన్నగారు నన్ను ఏం తిట్టివారు కదా కొట్టివారు కదండి మా పెద్దక్క ఉంది అది పట్టుకుని కొట్టేసి ముట్టికాయలు ముట్టేసి చదవకపోతే దాని ముట్టికాయలు నన్ను ఈ పరిస్థితి తీసుకొచ్చింది అన్న అంటాడు మరి మిమ్మల్ని ముట్టికాయలు ముట్టేసింది కదా మీ పెద్దక్క మరి మీ అమ్మగారు ఊరుకునేవారు ఊరుకుంటే దాన్ని మొడకలేదు అటువంటిది మా పెద్దక్క ఒకవేళ మా అమ్మ అదేంటి అలా మొడుతున్నాడంటే అంటుంది దానికి వెళ్ళి తల్లిని కూడా మొడుతున్నది అది దాన్ని దడిసి ఇంట్లో వాళ్ళు అందరూ ఊరుకునేవారు మా పెద్దక్క మొట్టిన మొట్టికాయలు ఇంత పెద్దవాడిని చేసేసింది అని నన్ను అడిగిన నెలకి ఇప్పుడు 3 లక్షల జీతం తెచ్చుకుంటున్నాడు అప్పుడు ముట్టికాయలే అప్పుడు ముట్టికాయలే మా పెద్దనే నాకంటే తెలివైనడు ఆడి ముట్టికాయలు పడకుండా పారిపోయేవాడు నాకు ఎలా పారిపోవాలో తెలియక ముట్టికాయలు పడేవాడు మా పెద్దనే 8వ తరగతితో చదువు ఆర్కేసాడు ముట్టికాయలు తినలేదు ఆడు 8వ మొత్తం చదువు అంతా పూర్తి అయిపోయింది ఈ ముట్టికాయలు తిని ఇంత మట్టుకు వచ్చాడు అంటే వీళ్ళ అన్నగారిని కూడా కొట్టాలని చూసి పెట్టినాడు పారిపోయేవాడు అంటున్నాడు ఇదే ఈ ముట్టికాయలు దొరకకుండా ఇంకోటి మీరు కంగారు పడకండి ఏంటి మన మనస్సు అన మన 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 మనస్సు మన స్వాధీనం లేదు ఇలా ఉన్నాయంటే ఎలా ఉన్నా కంగారు పడకండి గురువు మీద ప్రేమ గురువు మీద భక్తి గురువు మీద విశ్వాసం అలా నిలబెట్టుకోండి చేయవలసిన పనులు అన్నీ ఆయన చేసేస్తాడు మీకు మనోనిగ్రహం కూడా ఆయన వాండరింగ్ మైండ్ యొక్క వాండరింగ్ కూడా ఆయన అరెస్ట్ చేస్తాడు స్టాప్ చేస్తాడు ఇంతకీ ఏంటంటే విషయ చింతన ఉన్నప్పుడు మీరు కంగారు పడకుండా ఆ విషయ చింతనలోంచి మిమ్మల్ని ఆత్మచింత వైపుకి మళ్ళిస్తాడు ఆయన మిమ్మల్ని విషయ చింతలోంచి దైవ చింతనలోకి ఆత్మచింతనలోకి మళ్ళిస్తాడు మీరేదో మనం ఏదో సాధన చేసేస్తున్నాం అని గర్వపడకండి రూపాయికి 100 పైసలు అయితే మీరు చేసిన సాధన 1 పైసలు విలువ చేస్తుంది, మిగతా 99 పైసలు గురువే. మీ సాధనలో అత్యంత ప్రధానమైనది గురువు యొక్క కీలక పాత్ర. గురువు పాత్రే కీలకమైనది. మీరు కంగారు పడ్డారని గురువు కంగారు పడ్డం, అది ప్రిపేర్ చేస్తా ఉంటాడు. ప్రిపేర్ చేస్తే మీకు డిజర్వ్ అయినప్పుడు మీకు జ్ఞానం ఇవ్వటానికి ఒక క్షణం కూడా వెయిట్ చేయడు. ఇదప్పుడు మీరు తొందరపడినా కంగారు పడినా ఆయన తొందరపడ్డ గురువు గురువు తొందరపడ్డు. అది ఇంకోటి, మన గురించి గురువుకి ఏం తెలియదు అనుకోకూడదు. గురువు అంతర్యాముగా ఉంటాడు. గురువు అంతర్యాముగా ఉంటాడు. గురువుకి గురువు అంతర్యాముగా ఉంటాడు. ఒక సైంటిస్ట్ అమెరికా నుంచి వచ్చాడు. రమణ మహర్షి గారి ముగిస్తున్నాను. రమణ మహర్షి గారి దగ్గర ఒకే గంట సేపు కూర్చున్నాడు, భోజనం చేయకుండా కూడా వెళ్ళిపోయాడు. ఎక్కడ మెడ్రాస్ ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళిపోయాడు. ఒక గంటే కూర్చున్నాడు, ఆశ్రమంలో కాఫీ పుచ్చుకోలేదు, భోజనం చేయలేదు, ఆయన అర్జెంట్గా వెళ్ళిపోయాడు అని ఒక మాట అన్నాడు. నా హృదయంలో ఏదో ఉన్నట్టు తెలుస్తాం దేహానికి మనస్సుకి అతీతంగా, మనోదేహములకు అతీతంగా సావని సత్పదార్థం ఏదో ఉందని తెలుస్తాను హృదయంలో. కానీ అది నాకు తెలియటం లేదన్న సంగతి కూడా తెలుస్తాను. నా హృదయంలో ఏదో ఉన్నట్టు తెలుస్తుంది, కానీ అది నాకు తెలియటం లేదని తెలుస్తాను. తర్వాత ఇంకో మాట అన్నాడు, నా మనస్సులోకి వచ్చే ఆలోచనలు, నా మనస్సులోకి వచ్చే గొడవలు, ఈయన దగ్గర కూర్చున్న గంటసేపు నా మనసులోకి వచ్చే గొడవలు, నా మనసులోకి వచ్చే ఊహలు, నా మనసులోకి వచ్చే తలంపులైనా ఆయన తెలిసిపోతున్నాయి. మంచి తలంపులు వస్తే మంచి తెలుస్తున్నాయి, చెడ్డ తలంపులు వస్తే చెడ్డ తలంపులు తెలుస్తున్నాయి. వీడేదో గోచి పెట్టి కూర్చున్నాడు, ఈయన గురువు ఏంటి అనుకుంటున్నారు, వీడి మనసులో ఏడనుకుంటాడని తెలిసిపోతాను. ఎవరికైనా భగవాన్ తెలిసిపోతాను. వీడు అన్నాడండి, నా మనస్సులో ఉన్నది ఆయన తెలిసినా పర్వాలేదు, ఆయన తెలిసినట్టు నాకు తెలిసిపోతాను అని చెప్పి బాధ వస్తాను అన్నాడు. నా మనస్సులో గొడవ అంతా ఆయనకి తెలిసిపోయినా పర్వాలేదు, అంతవరకు పర్వాలేదు, నా మనస్సులో కూడా ఆయనకి తెలిసిపోతాను, నాకు తెలిసిపోతుంది, వచ్చిన ఇబ్బందులు అక్కడ పట్టుకున్నాను. ఆయనకి తెలిసినా పర్వాలేదు, నాయన తెలుస్తానో ఈయనకి తెలుస్తున్నారు. అంటే మనం గురువు దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మన జీవితాలన్నీ తెరవబడిన పుస్తకాలు లాంటివి. గురువు దగ్గర తెరవబడిన పుస్తకాలు. 10 జన్మల పూర్వం మన జీవితంలో ఏం జరిగిందో ఆ వాసన పోకుండా 10 జన్మల నుంచి మన కూడా ఎలా వచ్చేస్తుందో, అప్పుడు ఏదో కొంత పెయిన్ వస్తే వస్తుందని ఆ వాసన మన బ్రెయిన్ లోకి తీసుకొచ్చి మన సహస్ర ఆ వాసన ఉందని మనకే తెలియదు. మనం మంచివాళ్ళమే, మనకి తెలియదు అసలు ఉన్నట్టు. ఎప్పుడో 10 జన్మల నుంచి వస్తుంది అని ఉంటుంది అది. ఆ పైన వాసనలో తెలుస్తాయి, అది ఎక్కడో బాటంలో ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి మన సహస్రాన్ని తెలియపరుస్తాడు. తెలియపరిచి ఏం చేస్తాడు, దాని తాలూకు ఎంతో కొంత సఫరింగ్ చూస్తాడు, ఇష్టంగా అనుభవించేలా చూస్తాడు. అయిష్టంగా కాదు, ఇష్టంగా అనుభవించేలా ఏదో గంట 2 గంటలో 10 రోజులు ఆ వాసన మన చేత అనుభవింపజేసి బయటికి లాగి కాల్చేస్తాడు వాడు గురువు. ఆ వాసన అక్కడే పెట్టి కూర్చుంటాడు అనుకోండి, అది 100 జన్మలు తీసిపోతుంది. అంటే మనకంటే మన గురువుకి, మన గురించి మనకంటే మన గురువుకి, మన గురించి మనకంటే గురువుకి ఎక్కువ తెలుసు. అది మర్చిపోకూడదు మనం. కానీ ఇవన్నీ అక్కర్లేదానికి, ఈలో పలానా వాసన దాన్ని పైకి నోటితో ఏం చెప్పడం, నోటి తెలిసి చెప్పడం ఎందుకు చేశారు, ఎప్పుడు పని చేసేటప్పుడు నోటి తెలిసి చెప్పడం ఎందుకు, ఇచ్చేటప్పుడు చెప్పడం ఎందుకు, జ్ఞానం ఇచ్చేటప్పుడు ఇంక చెప్పడం ఎందుకు, నీకు ఇస్తాను జ్ఞానం, నీకు ఇస్తాను జ్ఞానం ఇచ్చేటప్పుడు చెప్పడం ఎందుకు, ఇంకా జ్ఞానం ఇచ్చేటప్పుడు ఇంక నీకు జ్ఞానం ఇస్తాను, నీకు జ్ఞానం ఇస్తాను చెప్పడం ఎందుకు, చెప్పక్కర్లేదు అసలు. మీకు బెల్లం మొక్క ఇస్తున్నాను అనుకోండి, నేను మీకు బెల్లం మొక్క ఇస్తే బెల్లం మొక్క ఇచ్చేసేటప్పుడు ఇస్తున్నాను ఇస్తున్నాను చెప్పడం ఎందుకు దేనికి అసలు, అదొక ఆడంబరం, అదొక ఆడంబరం. ఆర్టిఫిషియల్ లైఫ్ అంటారు దాన్ని. దాని ఏమంటారు, ఆర్టిఫిషియల్ లైఫ్. ముగిస్తున్నాం అంచేత నువ్వు ఇప్పుడు ఈ శరీరాలన్నీ చనిపోయాక, ఈ శరీరాలన్నీ చనిపోయాక ఈ నీ వాసనామయ శరీరం అంటే జీవుడు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ లోకంలోకి వెళ్ళినా, ఏ జన్మలోకి వెళ్ళిపోయినా, మీరు బహుశా ఏ హరిద్వార్లోనే వెళ్ళి పుడతారనుకోండి అనుకోండి, మాట హరిద్వార్లో మీ ప్రారంభాన్ని బట్టి వెళ్ళి హరిద్వార్లో పుడతారనుకోండి, అయితే ఏ లోకంలో ఉంటాడో అన్ని చూసుకుంటాడు గురువు. గురువు సర్వజ్ఞుడు, సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు, సర్వంతర్యామి. అన్ని చూసుకుంటాడు గురువు, అన్ని చూసుకుని ఏమవుతున్నాడు, అన్ని చూసుకుంటాడు నిన్ను, అన్ని చూసుకుంటూ ప్రతి జన్మలో నీవు ఎంత పడతాడు. ప్రతి జన్మలో కూడా నీవు ఎంత పడతాడు, ప్రతి జన్మలో గురువు ప్రతి జన్మలో నీవు ఎంత పడతాడు. నీకు అర్థం చేసుకోండి, ఆత్మజ్ఞ అను బ్రహ్మములో సత్వస్తువులో ఆ సత్యవస్తువులు ఆ నిర్వాణ సుఖంలో ఆ స్వర్గరాజ్యంలో ఆ బ్రాహ్మణి స్థితిలో నువ్వు లీనమయ్యే వరకు నీ మనసులో ఏమైనా బలహీనతలున్నాయి చూసుకుని ఆ బలహీనతలను బయటికి లాగి కాల్చి బూడిచ్చేసి ఆ బ్రహ్మంలో ఐక్యమయ్యే వరకు నిన్ను విడిచిపెట్టడు వాడే గురువు. ఆ బ్రహ్మంలో ఐక్యం అవడానికి ఎన్ని ఆటంకాలు ఉన్నా ఆయనకి తెలుస్తూ ఉంటాయి. నువ్వు అటువంటి వాడు ఇటువంటి వాడు, నువ్వు గురువు నేనేం అండవు, నువ్వు మంచివాడే కానీ వాసన వల్ల పాడవుతున్నావు. అయితే ఏం చేస్తాడు, ఆ బలహీనతలు ఎక్కడున్నాయో చూసుకుంటా ఉంటాడు. ఒక్కో బలహీనతను ఒక్కో బలహీనతను బయటికి లాగుతాడు, కాల్చి బూడిచ్చేస్తా ఉంటాడు. నువ్వు 100 జన్మ అవసరమైతే 100 జన్మలు కూడా నీకు కూడా వెంటాడు వస్తూ ఉంటాడు. వెంటాడు వస్తాం, గురి విడిచిపెట్టి బంధువులు విడిచిపెట్టేస్తారు, స్నేహితులు విడిచిపెట్టేస్తారు, ఇంకా అందరూ విడిచిపెట్టేస్తారు. ఇవన్నీ కుండ సంబంధాలు, అందరూ విడిచిపెట్టేస్తారు. కానీ గురువు అలా విడిచిపెట్టి అలా వస్తూ ఉంటాడు, నిన్ను వెంటాడుతూ ఉంటాడు, నిన్ను వెంటాడుతూ ఉంటాడు. అదే రమణ మహర్షి గారి పులి నోట్లో పడ్డ మాంసపు ముక్క ఎలా బయటికి రాలేదు, ఒక్కసారి గురువు అనుగ్రహంలో పడితే వాడు తరించే వరకు వాడు ఎన్ని జన్మలు పెట్టినా వాడిని వెంటాడుతూ ఉంటాడు వాడే గురువు. నిన్ను ఆ బలహీనతలంతా ఆటంకాలు, నీలో ఆటంకాలు అంటే బ్రాహ్మణ స్థితి పొందటానికి నీలో ఆటంకాలు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి బయటికి లాగి నువ్వు తట్టుకోవాలి కదా, అన్ని ఒకసారి తీయడు, అది నువ్వు తట్టుకోవాలి కదా. ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత అన్ని బయటికి లాగి కాల్చి గూడిచ్చేసి ఆ బ్రహ్మములో బ్రహ్మ ఏదైతే నువ్వుగా ఉన్నావో ఏదైతే నువ్వుగా ఉన్నావో అందులో నువ్వు ఐక్యం అయ్యే వరకు నిన్ను వెంటాడుతూ ఉంటాడు, వేటాడుతూ ఉంటాడు. అంటే వేటగాడు జంతువుని ఎలా వేటాడుతూ ఉంటాడు అలా గురువు కూడా నీకు ఆత్మజ్ఞానం కొలిగే వరకు నిన్ను వెంటాడతాడు వేటాడుతాడు వాడే నీ గురువు. వేటాడతాడంటే నీ అజ్ఞానాన్ని వెంటాడతాడు, అంటే అది బయటికి రాకుండా నువ్వు బ్రాహ్మణ స్థితిని పొందలేవు. రాబోయే ప్రవచనాలు ఆగస్టు 19 తాడేపుడుగూడెం షిరిడి సాయిబాబా కళ్యాణ మండపంలో కాలం పక్కనే ఉంది. షిరిడి సాయిబాబా గుడి 19 తేదీ మధ్యాహ్నం 2 గంటలకు షిరిడి సాయిబాబా కళ్యాణ మండపంలో 19 26 జిన్నూరు మళ్ళీ హోమ్ మళ్ళీ జిన్నూరులో 26 సెప్టెంబర్ 4 కృష్ణాష్టమి అయింది, జన్మాష్టమి గోకులాష్టమి జన్మాష్టమి 4 కృష్ణాష్టమి 2 గంటలకు పాలకొల్లు క్షత్రియ కళ్యాణ మండపంలో.